ప్రేమేన ఆత్మబంధులారా,
ఈ రోజున సుబ్రహ్మణ్య షష్ఠి. సుబ్రహ్మణ్యోహం 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 సుబ్రహ్మణ్యో అని యజుర్వేదంలో ఉంది సుబ్రహ్మణ్య స్వామి. దీన్ని తమిళనాడులో మురుగా మురుగా అని పిలుస్తారు. ఆంధ్రులు రామచంద్రమూర్తిని ఎలా తలుచుకుంటారో తమిళనాడు వాళ్ళందరూ సుబ్రహ్మణ్య స్వామిని ఎలా తలుచుకుంటారు. వాళ్ళకి ఇష్ట దేవత సుబ్రహ్మణ్యుడికి ఇంకో పేరు ఉంది, శివ గురువు అని. అంటే శివుడికి కూడా ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించాడు. అంటే సుబ్రహ్మణ్యుడి మంత్రం శరవణ భవ, ఓంకారం యొక్క స్వరూపం గురించి, శబ్ద బ్రహ్మం అంటారు దాన్ని. ఆ ఓంకారం యొక్క స్వరూపం గురించి శివుడికి బోధించి శివుడికి గురువు అయ్యాడు. శరవణ అనే తటాకంలో ఆ తేజస్సును, శివుడి యొక్క తేజస్సే ఎస్సెన్స్ ఆఫ్ శివ, ఆ మహాదేవుడి యొక్క ఆ తేజస్సే శరవణం అనే తటాకంలో రూపం దాల్చింది. ఆ సుబ్రహ్మణ్య రూపం దాల్చింది. శరవణ అనే తటాకంలో ఉద్భవించాడు కాబట్టి శరవణ భవ శరవణ భవ అని పిలుస్తారు. అది మంత్రం. భగవంతుని మనం తండ్రిగా పూజిస్తాం, బెంగాలీస్ అమ్మగా పూజిస్తారు, తర్వాత తమిళన్స్ కుమారుడిగా పూజిస్తారు. పూజించేది భగవంతుని, ఒకళ్ళు ఒక రూపంలో పూజిస్తారు. ఎలాగైనా ఫలితం ఒకటి, ఫలితంలో తేడా ఏం లేదు. ఒకళ్ళు ఒక రూపంలో పూజిస్తారు. ప్రతి మానవుడి ప్రవర్తన కూడా వాడి స్వభావాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కృష్ణుడు చెప్పాడు, నీ దేహ ప్రారంభాన్ని బట్టి నీకు ధనం రావచ్చు, అధికారం రావచ్చు, కీర్తి రావచ్చు. మానవుడు స్వభావాన్ని మార్చుకోవడం చాలా కష్టం. మానవుడు స్వభావాన్ని మార్చుకోవడం చాలా కష్టం. అంటే ఎంతో సాధన చేస్తేనే కానీ, బతికుండగా కాలిపోతేనే కానీ మానవుడు స్వభావం మారదు. అంటే స్వభావం మార్చుకోవడం అంటే నాతోటి నేను పోరాడటం. అంటే మానవుడి యొక్క ఆ మనస్సు ఆ స్వభావాన్ని బట్టి పనిచేస్తూ ఉంటాం. పూర్వజన్మలో ఏమైనా కొన్ని పుణ్యమైన కర్మలు చేస్తే ఈ జన్మలో మనకు పుణ్యవాసనలు వచ్చి ఉంటాయి. పూర్వజన్మలో మనం ఏదైనా పాపకర్మలు చేస్తే ఈ జన్మలో పాపవాసనలు వస్తాయి. మనిషి మనిషి మాట్లాడే మాట, మనిషి చేత్తోడు చేసే పని, మనిషి మనసులోకి వచ్చే ఆలోచన వారి యొక్క పూర్వజన్మ వాసనను బట్టి, పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి ఉంటుంది. అయితే మన మనస్సుని ప్రశాంతంగా సాధ్యమైనంత వరకు మన మనసును శాంతిగా అట్టి పెట్టుకోవాలి. శాంతిగా అట్టి పెట్టుకుంటే మనకి ఆలోచనలు మంచిగా వస్తాయి, తలంపులు మంచిగా వస్తాయి, సంకల్పాలు మంచిగా వస్తాయి, ఊహలు మంచిగా వస్తాయి. అప్పుడు మన శారీరక ఆరోగ్యానికి మానసిక ఆరోగ్యానికి అవి ఉపయోగపడతాయి. అంటే తలంపులు మంచిగా వస్తాయంటే మన మానసిక ఆరోగ్యానికి శారీరక ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడతాయి. సుఖపడాలి ఉంది మనకి, కానీ సుఖం రోజు ఉండదు. ఒకవేళ ఈ రోజున సుఖం ఉంటే మళ్ళీ సాయంత్రం అనకపోతుంది. అలా కాకుండా ఏమి బ్రేక్ లేకుండా నిరంతరము మీరు సుఖం ఆనందిస్తూ సుఖ స్వరూపంలో ఉండగలిగితే అదే మోక్షం. అంటే మోక్షంలో ఏముంటుంది, సుఖం ఉంటుంది, శాంతి ఉంటుంది, ఆనందం ఉంటుంది, మీకు మరణ భయం ఉండదు, మృత్యు భయంలోంచి విడుదల పొందుతారు, పునర్జన్మ ఉండదు, సుఖమే సుఖము, శాంతే శాంతి, ఆనందమే ఆనందము. మీకు శరీరం ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే, అసలు మరణం గురించి మీకు అది చేసే ఉండదు. మన శరీరానికి చావు వస్తాయని కంగారు పడిపోతాం. ఎందుచేత శరీరం పోయిన తర్వాత ఉండవేమో అని భయం. భగవంతుడు అంటే రాముడు కృష్ణుడు సుబ్రహ్మణ్యుడు వాళ్ళు దేవతా పురుషులు అలా పేర్లు పెట్టారు. వాళ్ళు మనం ఆరాధిస్తే, ఉపాసన చేస్తే వాళ్ళు మనం మోక్షం పొందడానికి అనుగ్రహిస్తారు. కానీ భగవంతుడికి నిజమైన పేరు ఏంటంటే ఉండటం అని. మనం అందరం చనిపోయిన తర్వాత కూడా ఉంటాం, కానీ ఉండమని అనుకుంటున్నాం. అంచేది మనకు మరణం అంటే భయమేస్తుంది. సుబ్రహ్మణ్యుడికి ఒక పేరు ఉంది, గుహేషు అని. ఇది సుబ్రహ్మణ్య నామాల్లో వస్తుంది. గుళ్ళో ఉండే దేవుడు కాదటను, గుహలో ఉండే దేవుడు అట్నే, హృదయ గుహలో ఉంటాడట్నేన. గుహేషుడు, గుహేషుడు అంటే గుహలో ఉండే దేవుడు, గుహలో ఉన్న ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే ప్రభువు, ఈశ్వరుడు అంటే నియమించేవాడు. వారి వారి యొక్క దేహ ప్రారంధాన్ని అనుసరించి ఆడించి ఆ ప్రారంధాన్ని అనుసరించి నియమించేవాడే ఈశ్వరుడు. అంటే నీ ఇంటికి నీ యజమాని ఎటువంటి వాడో, ఈ ఖగోళానికంతటి ఒక యజమాని ఉన్నాడు, వాడే ఈశ్వరుడు. ఈ ప్రపంచం మీది కాదు, నాది కాదు. ఈ ప్రపంచానికి ఒక కర్త ఉన్నాడు, ఒక ప్రభువు ఉన్నాడు, వాడే మనం ఈశ్వరుడు అని పిలుస్తాం. ఆ ఈశ్వర శబ్దం రాముడికి వర్తిస్తుంది, కృష్ణుడికి వర్తిస్తుంది, సుబ్రహ్మణ్యుడికి వర్తిస్తుంది, ఒక శివుడికే వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుంది ఈశ్వర శబ్దం. సర్వసాధారణంగా ఈశ్వరుడు అంటే శివుడు అని అనుకుంటాం మనం, అది కృష్ణుడికి కూడా వర్తిస్తుంది. ఈశ్వరుడు అంటే నియమించేవాడని, అంటే మనందరికీ ప్రభు, మనకి యజమాని. మన శరీరం పోయిన తర్వాత మనం ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి, మరి ఎటువంటి జన్మ మనకు తీసుకువ్వాలి, అదంటే ఆ ప్లానింగ్, ఆ నియమించడం అనే పని ఈశ్వరుడు చేస్తూ ఉంటాడు. అది సుబ్రహ్మణ్య స్వామికి పేరేంటంటే గుహేశుడు. ఏం పేరు? గుహేశుడు అంటే గుహలో ఉన్న ఈశ్వరుడు అని. ఆ గుహలో ఉండి వారు ఏం చేస్తారు? సోమరతనంగా ఉండరు. అది గుహలో ఉండి ఆయన్ని దేహ ప్రారంభాన్ని బట్టి ఆడిస్తూ ఉంటాడు. ఈ శ్వాసను ఎన్ని తీసుకోవాలో, నీ శరీరం నీ తల్లి గర్భంలోంచి నీ శరీరం బయటపడిన తర్వాత నువ్వు ఎన్ని శ్వాసలు తీసుకోవాలో, మరి ఏ రోజు నీ శరీరం విడిచిపెట్టాలో, ఏ రోజు నీ శరీరం శ్మశానానికి వెళ్ళిపోవాలో, ఆ దేహ ప్రారంభాన్ని బట్టి నియమిస్తూ ఉంటాడు. ఒక్క మాట మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మీరు పెద్ద సాధనలు చేసే శక్తి ఉంటే చెయ్యండి, మీకు పెద్ద సాధన చేసే శక్తి లేకపోతే సజ్జనులతోటి సహవాసం చేయండి. సజ్జనులతోటి సహవాసం చేస్తే కొంతమంది అంటూ ఉంటారు తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభం. అలా సజ్జనులతోటి సహవాసం చేస్తే మీ ప్రయత్నం తక్కువతోటి మీరు స్వర్గానికి వెడతారు. మీరు దుర్జన్మతోటి సహవాసం చేస్తే నరకానికి వెడతారు. విషయ జ్ఞానం విషయ జ్ఞానం అని అంటారు. ఆ విషయ జ్ఞానం ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే మనకు పొట్టకు ఉపయోగపడుతుంది. మనం ఏదో పొట్ట ఉంది కాబట్టి మనకి ఏదో వృత్తి ఉండాలి. ఏదో పొట్ట పోషించుకోవాలి కదా, పొట్ట పోషించుకోవాలంటే ఏదో వృత్తి ఉండాలి. ఆ విషయ జ్ఞానం ఏదో వృత్తిని మనకు కల్పిస్తుంది, ఆ వృత్తి వల్ల పొట్ట ఎడుతుంది. కానీ సోదర మహాశయుల గారా, ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి, విషయ జ్ఞానం విషయ జ్ఞానం అంటారు కానీ అది విషయ జ్ఞానం అంటారు కానీ విషయ జ్ఞానం అంతా కూడా అజ్ఞానమే. విషయ జ్ఞానం అంటే ఏదో వృత్తి నేర్చుకుంటాం. ఆ వృత్తి ఎంతవరకు నిజమంటే నీ దేహం ఎంత నిజమో, నీ పొట్ట ఎంత నిజమో, నీ కళ్ళకు కనిపిస్తున్నటువంటి ఈ ప్రపంచం ఎంత నిజమో అంతే నిజం. అది వ్యవహారిక సత్యమే కానీ పారమార్థిక సత్యం కాదు, అల్టిమేట్ ట్రూత్ కాదు, ఫైనల్ ట్రూత్ కాదు. విషయ జ్ఞానంలో పొట్టడుతున్నా కానీ విషయ జ్ఞానం నూటికి నూరు అజ్ఞానమే కానీ జ్ఞానం కాదు. ఆత్మజ్ఞానం మటుకు జ్ఞానం. ఏంటంటే ఆత్మజ్ఞానం నీకు మరణ భయంలోంచి విడుదల చేస్తుంది, పునరావృత్తి రాకుండా చూస్తుంది, అంటే పునర్జన్మ లేకుండా చూస్తుంది. అంటే ఎవడైతే నువ్వు నారాయణుడు అని అనుకుంటున్నావో ఆ నారాయణుడు వచ్చి ఆత్మజ్ఞానం వల్ల నీకు స్వరూపంగా వ్యక్తం అవుతుంది. ఒకటి మటుకు మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మరణానంతరం కూడా జీవితం ఉంది. క్రియ ఉన్నప్పుడు ప్రతిక్రియ ఉంటుంది, యాక్షన్ ఉన్నప్పుడు రియాక్షన్ ఉంటుంది. న్యూటన్ ఏమని చెప్పారంటే పదార్థానికి ఎప్పుడైతే క్రియ ఉందో దానికి ప్రతిక్రియ ఉంటుందని ఫిజిక్స్ లో చెప్పారు. మన ఋషులు ఏమి చెప్పారంటే అది పదార్థానికే క్రియ ప్రతిక్రియ అనేది పదార్థానికే పరిమితం కాదు, జీవుడికి కూడా అది చెందుతుందని చెప్పారు. అది అంటే నువ్వు మంచి చేసావా, ఆ మంచి నీకు కూడా వెంటాడి ఆ మంచి నీకు సుఖం కింద మారుతుంది. అది ఏదైనా చెడు చేశావా, ఆ చెడు నిన్ను వెంబడించి అది నీకు దుఃఖరూపంలో పరిణమిస్తుంది. ఎప్పుడైతే క్రియ ఉందో అక్కడ ప్రతిక్రియ ఉండి తీరుతుంది. ఇది కర్మ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం మనం అందరికీ అంజనా అందకపోయినా, అర్థమైనా అర్థం కాకపోయినా, శాస్త్రం చెప్పింది, ఈశ్వరుడు చెప్పింది మనం విశ్వసించాలి. నిజంటే అన్ని మన మెదడుకు అందితే ఇంకా భగవంతుడు ఎందుకు, భగవంతుడు చెప్పడం ఎందుకు? మంచి తలంపులతోటి మంచి భావాలతో జీవిస్తూ చేయగలిగిన మంచి కనుక మనం చేయగలిగితే తప్పనిసరిగా మన శరీరం పడిపోయిన తర్వాత కూడా ఆ తలంపుల యొక్క ప్రభావం, ఆ వైబ్రేషన్స్ యొక్క ప్రభావం ఒక భీమవరం ప్రాంతంలోనే కాదు, రాష్ట్రాలు దాడుతుంది, దేశాలు దాడతాయి, ఖండాలు దాడుతుంది. అది ప్రపంచమంతా ఒక మంచి తలంపు మనకు వస్తే, ఒక మంచి ఇమాజినేషన్ మనకు వస్తే, ఒక మంచి భావన మనకు వస్తే, ఈ 10 మంది బాగుపడాలనేటువంటి సౌకర్యం మనకుంటే ఈ తలంపు ప్రపంచమంతా పనిచేస్తుంది. పూర్వం మీ దగ్గరికి వచ్చేవాడు అన్నమలే స్వామి, ఈ మధ్య మీ దగ్గరికి రావటం లేదేంటన్నాడు ఒకడు. ఆయన అన్నాడు ప్రశ్నించేవాడిని, మీరేమో నా దగ్గర కూర్చుని అన్నామలే స్వామిని తలపెడుతున్నారు, అన్నామలే స్వామి ఎక్కడుండి నన్ను తలపెడుతున్నాడు, మీ శరీరం నా దగ్గర ఉంది, మీరు తలపెట్టేది ఎవరు? అన్నామలే స్వామిని తలపెడుతున్నారు. అన్నామలే స్వామి ఎక్కడ ఉన్నమాట నిజమే, ఆయన ఎక్కడున్నా, ఆయన దేహం ఎక్కడున్నా, ఆయన మనస్సు అంతా నా మీద ఉందన్నా నాకు తెలుసు. అంటే ఇటువంటి కబుర్లు మోసుకుని రాకండి అన్నాడు. ఈ శవం ఎక్కడుందన్నది ప్రధానం కాదు, మీ మనస్సు ఎక్కడుందన్నది ప్రభావం. ఈ మాట ఏంటి అన్నామలే స్వామితో ఒక అతను చెప్పాడు. అన్నమయ స్వామి అన్నాడు, అందరిలోనూ సాక్షిగా ఉన్నాడు. ఆయన సర్వసాక్షి, ప్రతి జ్ఞాని కూడా అంతర్యామి. జ్ఞాని అంటే ఈశ్వరుడితో సమానం. ఈశ్వరుడు యొక్క స్వరూపాన్ని పొందిన వాడినే మనం మహాజ్ఞానిని పిలుస్తాం. ఆయన నా హృదయంలో ఉన్నాడు, నా మనస్సు ఎక్కడుందో తెలియకుండా ఉంటాడు ఆయన. అంటే ఆయన సర్వసాక్షి కాబట్టి నా మనస్సు ఎక్కడుందో తెలియకుండా ఆయన ఎలా ఉంటాడని అనమలస్వామి అన్నాడు. మనిషి గురించి కొలిచేటప్పుడు వాడికి డబ్బు ఎంత ఉంది, లేదా వాడి కీర్తి ఎంత ఉంది, లేదా వాడికి అధికారం ఏమిటి, అదే బాహ్య విషయాలు చూసి మనిషిని కొలవకూడదు. వాడు అంతఃకరణం ఎటువంటిది, వాడు హృదయం ఎటువంటిది, అది లోపల హృదయాన్ని చూసి ఆ మనిషిని కొలవాలి. కానీ బాహ్యం వాడికి ఏదో 10 ఎకరాలు ఉందని, వీడికి 20 ఎకరాలు ఉందని, వాడికి 30 ఎకరాలు ఉంది, బాహ్యమైన సంపదతో ఆ మనిషిని కొలవకూడదు. గురువు ఎవరు, నీకు గురువు ఎవరు అని అంటే నీకు హితం ఉపదేశించేవాడు గురువు. నీ క్షేమాన్ని ఎవరు కోరుతున్నాడు, నీ క్షేమాన్ని ఎవరైతే కోరుతున్నాడో, నీ హితమును ఎవడైతే కోరుతున్నాడో, నీ భవిష్యత్తును ఎవడైతే కోరుతున్నాడో, నీ ఆధ్యాత్మిక పురోగతిని భౌతిక పురోగతిని కోరుతూ నీ కోసం ఎవడైతే కష్టపడి పనిచేస్తున్నాడో వాడు గురువు. శరీరం మరణించడం ఎంత నిజమో, తిరిగి జన్మించడం కూడా అంతే నిజం. ఈ జ్ఞాపకం పెట్టుకోండి, మరణించిన ప్రతివాడు జన్మిస్తాడు, జన్మించిన ప్రతివాడు మరణిస్తాడు. కానీ ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనకేం పర్వాలేదు, ఎవరో చనిపోతున్నారు కానీ మనకేం చావు రాదు, మనం బాగా ఉన్నాం అనిపిస్తుంది, అదే మాయ. ఇప్పుడు ఎవరో అనేక మంది చనిపోవటం మనం చూస్తూ ఉంటాం, కానీ మనకేం ఇబ్బంది లేదు, మనకు చావు రాదని మనం అనుకుంటాం, అదో పెద్ద మాయ. అంటే మీకు ఈ లోకంలో ఈ జన్మ మరణ చక్రంలోంచి, సంసార చక్రంలోంచి, అజ్ఞాన చక్రంలోంచి, ఈ చీకట్లోంచి నిన్ను విడుదల చేసేవాడు గురువు. అది మనం మీటింగ్లో చెప్పుకుంటున్నాం. ప్రతి జన్మలోని తల్లిదండ్రులు ఉంటారు, ప్రతి జన్మలోని బంధువులు ఉంటారు, ప్రతి జన్మలోని విరోధులు ఉంటారు, ప్రతి జన్మలోని స్నేహితులు ఉంటారు. కానీ ప్రతి జన్మలోని సద్గురువు దొరకటం చాలా కష్టం. మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ అంటే మానవ జన్మ రావటం, ముముక్షత్వం మోక్షం సంపాదించాలనే ఆకాంక్ష రావటం, మానవ జన్మ వస్తే సరిపోదు ఆత్మజ్ఞానం సంపాదించాలనేటువంటి ఆకాంక్ష రావటం, ముముక్షత్వం రావటం, తర్వాత ఆ ముముక్షత్వం మనకున్న మోక్షాపేక్ష సఫలం చేయడానికి తగినటువంటి గురువులు మహాత్ములు దొరకటం, ఎన్ని జన్మల పుణ్యం ఉంటే కదా నీకు దొరికేది అన్నాడు ఆచార్య స్వాముల వారు. ఎన్నో జన్మల పుణ్యం నీకు ఉండాలి, ఆ పుణ్య ఫలితంగా కానీ నీకు ఇన్ని సదుపాయాలు, ఇన్ని అవకాశాలు దొరకవు. ఆచార్య వారు అంటారు చోట, నువ్వు నిరంతరము భోగచింతనలో కనుక ఉంటే, నిరంతరము భోగచింతనలో ఉండి నువ్వు మోక్షం పొందాలి, ఆత్మజ్ఞానం సంపాదించాలి, ఆత్మశాంతి సంపాదించాలనుకుంటే ఏ రోజుకి ఆ రోజు నీకు విపత్తులే, చివరికి నీకు ఫలితం సున్నా అన్నాడు. అంటే నిరంతరము నీ ఆలోచనలు దేహం చుట్టూ తిరుగుతున్నాయి అనుకో, ఇది ఆచార్య వారు చెప్పింది. కొంతమందికి ఏం అక్కర్లేదు, వాళ్ళు పొట్టడిపోతుంది, ఇంకా ఏం వాళ్ళ పొట్ట గురించి తప్పించి ఇంకేం ఆలోచించరు. కొంతమంది అంటే వాళ్ళ దేహం ఏ తరంపు వచ్చినా వాళ్ళ దేహం సంబంధించిన తరంపు వస్తున్నా కానీ అంటే అంతకంటే వాళ్ళకి రాదు. నిరంతరము నీ దేహం గురించి ఆలోచిస్తూ, నీ దేహానికి సంబంధించిన తలపులే పెట్టుకుంటూ, ఏమి తిందాం, ఏమి అనుభవిందాం, ఏది ఎంజాయ్ చేద్దాం, ఈ దేహాన్ని ఎలా సుఖపెడదాం అని ఎలా ఆలోచించేవాడికి ఆత్మజ్ఞానం కలగదు. ఒక ఆత్మజ్ఞానం కోసం ఈ రకమైన మనిషి ఆత్మజ్ఞాన సంపార్జనకి ప్రయత్నం చేసినా ఏ రోజు కాలేదు అడ్డంకులు, ఏ రోజు కాలేదు విపత్తులే, కానీ వాడి గమ్యానికి చేరుకోలేదు అన్నాడు. కానీ మీరు ప్రయత్నం చేయొచ్చు, లోపల ధనచింత నిరంతరము ధనచింతన చేస్తూ, నిరంతరము లోపల భోగచింతన చేస్తూ, వీటి ఆత్మజ్ఞానం గురించి ఆత్మజ్ఞానం కావాలి కావాలనుకుంటే రాదు, అర్హత లేకుండా యోగ్యత లేకుండా పొందలేరు దానిని. ఆత్మజ్ఞానం గురించి వింటే మీకు ఆత్మజ్ఞానం రాదు, విని దాన్ని మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయాలి, వినాలి, శ్రద్ధగా వినాలి. మీరు ఎంతైతే ఆచరించగలుగుతారో అంతవరకు ఆచరించడానికి ప్రయత్నం చేస్తే అది అనుభవంలోకి వస్తుంది. మనం చేయగలిగిన చేయలేని పనులు ఎలాగా మనం చేయలేం, కానీ మనం చేయగలిగిన పనులు మటుకు హృదయపూర్వకంగా చేయాలి, నిండు మనస్సుతో చేయాలి. మనం చిన్న పనే ఘనంగా చేస్తే ఈశ్వరుని యొక్క ఆశీస్సులకు పాత్రలు అవుతాం. నీకు ఆత్మజ్ఞానం కలగటానికి ఒకటి సత్పురుషుడు సహవాసం, ఒకటి రెండు దానం అంటే నీ కలిగి ఉన్న దాంట్లో ఇతరులకు పెట్టుకోవటం, అంటే నీ అరగతికి మించి పెట్టమని, యోగ్యతకు మించి పెట్టమని, నీ సంసారం పాడు చేసుకోమని కాదు. శంకరాచార్య వారు అర్థం అనర్థం అన్నారు. అర్థం అనర్థం అనేది సన్యాసికి చెప్పాడు కానీ గృహస్థుడికి కాదు. డబ్బు లేకపోతే మనకు రోజు ఎడదు, అలాగే డబ్బు లేకపోతే మనకు రోజు ఎడదు కాబట్టి డబ్బుకు బానిసగా ఉండకూడదు. నువ్వు అదే చెప్తారు, నువ్వు 100 రూపాయలు సంపాదించుకుంటే 90 రూపాయలు నువ్వు ఎంజాయ్ చేయి, వంద రూపాయలు నువ్వు సంపాదించుకుంటున్నావు అనుకో, 90 రూపాయలు నువ్వు ఎంజాయ్ చెయ్యి, 10 రూపాయలు నేను కాదనుకో, ఏదో మంచి పని చేయడానికి ప్రయత్నం. అలా చేస్తే చాలు. దశమ భాగం అంటారు దాన్ని. నువ్వు 100 రూపాయలు సంపాదించుకుంటే 90 రూపాయలు నువ్వు అనుభవించు, 10 రూపాయలు సమాజ నిమిత్తం ఏదో మంచి పని చేయడానికి నువ్వు ఇచ్చించు. దానివల్ల నువ్వు ఇతరులకు ఒక ఉపయోగం పడినట్టు అయి ఉంటుంది, ఈశ్వర అనుగ్రహానికి పాత్రలు అవుతాం. ఆచార్యులు వారు అన్నారు, కొంతమంది మనుషులు బతికే ఉంటారు, ముక్కులో గాలి పీల్చుకుంటా ఉంటారు, మామూలు గాలి అది బాగానే పీల్చుకుంటారు, అన్నం అది బాగానే తింటారు, కానీ వాడు చచ్చిన వాళ్ళతో సమానము అన్నారు. మామూలు ముక్కులో గాలి బాగానే పీల్చుకుంటారు కండి, అన్నం సరిపడి 3 పూట్లు తగినట్టే తింటారు, ఆయన వాడు చచ్చిన వాళ్ళతో సమానం అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఉడికే గాలి పీల్చుకుంటూ అన్నం తింటూ ఏదో రోజులు వెళ్ళిపోతున్నాయని ఆత్మజ్ఞాన సముపార్జనకి, ఆ మోక్ష స్థితిని, ఆ బ్రాహ్మణ స్థితిని పొందడానికి కనుక మీరు ప్రయత్నం చేయకపోతే మీరు 100 ఏళ్ళు బతికినా 80 ఏళ్ళు బతికినా మీరు బతుకున్నట్టుగా చచ్చిన వాళ్ళతో సమానం అన్నాడు. అంటే ఏదైతే పొందాలో, ఈ శరీరం ఎంతకాలం ఉంటుంది? ఏమైనా 1000 సంవత్సరాలు ఉంటుందండి? ఏమైనా 2000 సంవత్సరాలు ఉంటుందా? మనకి తినడానికి ఇంటి నిండా తిండి ఉందనుకోండి, అనుకున్న మాట వరుసకి అనుకోండి, ఆ తిండి ఉందో కదా మనకు కావాల్సినంత, తినడానికి తిండి ఉందని ఏమైనా 10000 సంవత్సరాలు ఈ శరీరం ఉంటుందా? నీ దేహయాత్రకు సరిపడి నువ్వు పని చేసుకోవచ్చు, మిగతా టైం అంతా నువ్వు ఆత్మజ్ఞాన సంపార్జనకు ప్రయత్నం చెయ్యాలి, నువ్వెవడో నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. అయితే బంధములోంచి విడుదల పొందాలి. ఆ బంధములోంచి నువ్వు విడుదల పొందటం కోసం సజ్జను సహవాసం నీకు ఉపయోగపడుతుంది. అంటే కొంత దానము, ఎందుకంటే కొంత త్యాగబుద్ధి అలవాటు అవుతుంది. జ్ఞానం త్యాగం. అంటే రామకృష్ణ పరమహంస చెప్పేవాడు, త్యాగి కానివాడు జ్ఞాని కాలేడని. త్యాగి కానివాడు జ్ఞాని కాలేడని. ఎంతో కొంత నువ్వు 10 మందికి నీకున్న దాంట్లో నువ్వు భగవంతుడు నీకు ఎంత అవకాశం ఇస్తే అంత అవకాశంలో 10 మందికి సహకరించడానికి నువ్వు ప్రయత్నం చేయి. కొంతమంది ఎంత ఎలా ఉంటాయంటే చిన్న మాట సహాయం చేయమన్నా చేయరు. కొంతమంది వాళ్ళకి మోక్షం ఎలాగొస్తుంది? అది అంటే మీరు దేవుడు ఉన్నాడని మీరు నమ్మొచ్చు, దేవుడి మీద మీకు నమ్మకం లేకపోవచ్చు, కానీ మీరు సత్కర్మ ఆచరిస్తుంటే, నిష్కామకర్మ ఆచరిస్తే మీకు తప్పనిసరిగా మోక్షం వస్తుంది. దేవుడు ఉన్నాడా లేడని సమస్య కాదు ఇక్కడ. గౌతమ బుద్ధుడు చెప్పింది ఇదే, దేవుడి యొక్క మధ్యవర్తిత్వంతో సంబంధం లేకుండా మానవుడిని డైరెక్ట్ గా ఆనందంలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. దానం అంటే మీరు చేసింది మర్చిపోవాలి. దానం అంటే వ్యాపారం కాదు. కొంతమంది ఏదైనా దానం చేస్తే మళ్ళీ వీళ్ళ వల్ల మనకి ఏం ఉపయోగపడుతుందని ఆలోచిస్తారు, అది వ్యాపారం అవుతుంది కానీ దానం కాదు. ఎక్కడ ఎప్పుడు ఏ పని అవసరమో ఆ పని చేస్తే, అది అవసరాన్ని బట్టి చేస్తే అది దానం. తర్వాత ఒక ఉపనిషత్తులో చెప్తాడు, నువ్వు ఎవరికైనా 100 రూపాయలు ఇవ్వాలనుకో, ఉపనిషత్తు ఋషి మహర్షి చెప్తాడు, ఎంత గొప్పగా చెప్తాడు చూడండి, నువ్వు ఎవరికైనా 100 రూపాయలు ఇవ్వాలనుకో, వారిని నీ ఇంటికి రప్పించుకోకుండా వారింటికి స్వయంగా నువ్వు వెళ్ళి తెరాయి 100 రూపాయలు ఇస్తే వారు పుచ్చుకుంటారో లేదో అని అనుమానంతో ఇయ్యి అన్నాడు మహర్షి. అది చూడండి, దానం అంటే అదక. దానం అంటే 10 రూపాయలు దానం చేసి 100 రూపాయలు అహంకారం పెంచుకుంటే అది కాదు వాడే దానం. దానం అంటే వాడిని నీ ఇంటికి రప్పించుకోవడం కాదు, నువ్వు వారింటికి వెళ్ళు, నువ్వు ఎవరికైతే సహకరించాలనుకుంటున్నావు వారింటికి వెళ్ళు. ఆ ఇచ్చినప్పుడు మూడ్ ఎలా ఉండాలంటే, భావన ఎలా ఉండాలంటే మహర్షి చెప్తాడు, తెర ఇస్తున్నాం మనం, నాకు వద్దంటారా, వద్దంటే ఎవరికి ఇస్తాం మనం? ఎవరైనా 10 రూపాయలు బుచ్చుకునేవాళ్ళు ఉంటే మనం ఇస్తాం, నాకు వద్దని అంటాం అనుకుని ఎవరికి ఇస్తాం మనం? శ్రీరామచంద్రమూర్తి పరిపాలనలో ఇచ్చేవాళ్ళు ఉండేవారు, కానీ పుచ్చుకునేవాళ్ళు ఒకళ్ళు ఉండేవారు కదట్టు. రామచంద్రమూర్తి పరిపాలనలో ఇచ్చేవాళ్ళు ఉండేవారు, కానీ తీసుకునేవాళ్ళు ఎవరు ఉండేవారు కదట్టు. అందుచేత నువ్వేం చేయాలంటే, వారింటికే వెళ్ళి అనుమానంతో, వారు తీరా మనం ఇస్తున్నాం, ఈ ఆఫరింగ్ ఇస్తున్నాం, వారు రిజెక్ట్ చేస్తారేమో, పుచ్చుకుంటే సంతోషమే, రిజెక్ట్ చేస్తారేమో అనుమానంతో గౌరవంగా ఇయ్యి, ప్రీతిగా అయ్యి అని ఆ ఇచ్చేటప్పుడు నువ్వు సంతోషంగా అయ్యి, చేదరగా మామూలుగా మామూలుగా చిరాగ్గా ఇవ్వద్దు, అయిష్టంగా ఇవ్వద్దు, ఇష్టంగా అయ్యి. ఇది రహస్యం, కర్మరహస్యం. మనం ఏదైనా పని చేశామనుకోండి, ఆ పని ఇష్టంగా చేయాలి కానీ అయిష్టంగా చేయకూడదు. ఇష్టంగా కనుక చేస్తే కొత్త వాసన రావు, పాత వాసన నశిస్తాయి. కొత్త సంస్కారాలు రావు, పాత సంస్కారాలు నశిస్తాయి. పునర్జన్మ హేతువులు, పునర్జన్మ కారణాలు ఏమైనా ఉంటే నశిస్తాయి. ఎప్పుడు? ఇష్టంగా చేస్తే. అయితే మనం అది పని చేయాలి, ప్రీతిగా చేయాలి. దానమే కాదు పని కూడా, ఏది చేసినా ప్రీతిగా చేయాలి, ఇష్టంగా చేయాలి, ప్రేమగా చేయాలి, దయగా చేయాలి. అంచేత దేవుడు ఎక్కడ ఉంటాడు అంటే దయగల హృదయంలో ఉన్నవాడు. ఎక్కడైతే దయగల హృదయం ఉందో అక్కడ దేవుడు ఉంటాడు. ఎక్కడైతే కంపాషన్ ఉందో, ఎక్కడైతే మెరిసి ఉందో అక్కడ దేవుడు ఉంటాడు. వేర్ దెర్ ఇస్ కంపాషన్, వేర్ దెర్ ఇస్ మెరిసి, దెర్ ఇస్ ఈశ్వర, దెర్ ఇస్ గాడ్, దెర్ ఇస్ ఆల్మైటీ. కొంతమంది ప్రతి చిన్న విషయానికి దండ పెట్టుకుంటారు. దానికి పెద్ద కారణం ఉండదు. ప్రతి చిన్న విషయానికి దండ పెట్టుకుంటారు. అలా ప్రతి చిన్న విషయానికి దండ పెట్టుకోకూడదు. ఎప్పుడు సంతోషంగా ఉంటానికి ట్రై చేయాలి. మీ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం వచ్చిందనుకోండి, బెంగ పెట్టుకోకూడదు. వాడికి ఏదైనా వైద్యం చేయించవచ్చు, వాళ్ళకి ఏదైనా మంచి మాటలు చెప్పాలి, వాళ్ళు శాంతిగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. కానీ మీ బెంగ మీ దుఃఖాన్ని వాళ్ళకి అంటించకూడదు. వాళ్ళు కంఫర్ట్ గా ఉండేటట్టు మీరు చేయొచ్చు. ఎప్పుడు సంతోషంగా ఉండండి, దుఃఖంగా ఉండొద్దు. మీ దుఃఖం ఉంటే మళ్ళీ బీమారం టౌన్ అంతా వ్యాప్తి అవుతుంది. ఆ దుఃఖం ఇంట్లో ఒకరు దుఃఖపడితే ఆ ఇంట్లో వాళ్ళందరికీ మళ్ళీ దుఃఖం వచ్చేస్తుంది. అది ఒక అంటువ్యాధి లాంటిది. మీరు సాధ్యమైనంత వరకు సంతోషంగా ఉండండి, సంతృప్తిగా ఉండండి, దయగల హృదయం కలిగి ఉండండి, ప్రేమగల హృదయం కలిగి ఉండి. ఈ లోకంలోకి మనం ఎందుకు వచ్చామంటే ఒక ట్రైనింగ్ అవటానికి వచ్చామనుకోండి. ఈ లోకాన్ని విడిచిపెట్టడం మనకి ఇష్టం లేదు. మనకి ఇష్టం లేకపోయినా ఈ లోకం మనల్ని విడిచిపెట్టేస్తుంది. ఈ దేహాన్ని విడిచిపెట్టడం మనకి ఇష్టం లేదు, అయినా దేహం మనల్ని విడిచిపెట్టేస్తుంది. ఈ మందులు మాకులు ఎందుకంటే ఊరికే బాడీ మెయింటైన్ అవడం కోసం మందులు. ఏదో కొంతకాలం ఏదో మందు వాడకపోతే బాడీ మెయింటైన్ అవ్వదు. అంతేకాని బాడీ మెయింటైన్ అవడం కోసం ఈ మందులు అనేవి. కానీ ఏదో రోజులు బాడీ విడిచిపెట్టేస్తుంది. అంటే ఏ ప్రారంభం అనుభవించడం కోసం ఆ దేహం ఈ భూమి మీదకి వచ్చిందో, ఆ ప్రారంభం అనుభవించిన మరుక్షణంలో ఆ శరీరం శవం అవుతుంది. మోహం ఉన్న వాడికి మోక్షం రాదు. ఎవరికైతే మోహం చేత కొట్టబడ్డాడో వాడికి మోక్షం రాదు. అంటే నువ్వు మోహానికి గురి కావద్దు. రమణ మహర్షి గారు చెప్తూ ఉన్నారు, రైల్వే స్టేషన్ మాస్టర్ ఆ రైల్వే స్టేషన్ లో ఎలా పనిచేస్తాడో నీ ఇంటికాడు నువ్వు అలాగే పనిచేయి. ఆ రైల్వే స్టేషన్ మాస్టర్ ఒక రోజున కలెక్షన్ ఎక్కువ వస్తుంది, ఒక రోజున కలెక్షన్ తక్కువ వస్తుంది. ఎక్కువ వచ్చిన రోజున పొంగిపోడు, తక్కువ వచ్చిన రోజున పొంగిపోడు. అలాగే నీ ఇంటికాడు కూడా ఆ స్టేషన్ మాస్టర్ స్టేషన్ ఎలా చూస్తాడో, ఆ లాభ నష్టాలతో సంబంధం లేకుండా తన డ్యూటీని ఎలా చేసుకుంటాడో నీ ఇంటికాడు పని కూడా నువ్వు అలా చేసుకో. పని మానేసినంత మాత్రం చేత జ్ఞానం రాదు. పని మానేస్తే సోమర్థనం వస్తుంది, కానీ పని మానేస్తే జ్ఞానం రాదు. పని చేస్తూ ఉండాలి. మనం చేయగలమని పని చెయ్యాలి. అంటే పని ద్వారా మనం ట్రైనింగ్ అవుతాం. చదువు అంటే ఏంటి? ట్రైనింగే. కాలేజీల్లో హై స్కూల్లో చదువు చెబుతున్నారు. చదువు అంటే ఏంటి? ఆ మానవుడికి శిక్షణ ఇస్తున్నారు. ఆ ట్రైనింగ్కే మరొక పేరు చదువు అని పేరు. ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నారు అనుకోండి, ఆ విద్యకు అక్కడ ఆ పిల్లవాడికి ఇంజనీరింగ్ సంబంధించిన ట్రైనింగ్ ఇస్తున్నారు. దాన్నే మనం చదువు అని చెబుతున్నాం. ఆ ట్రైనింగ్నే మనం విద్యను పేరు పెట్టి చెబుతున్నాం. ఒకటి మీరు జ్ఞాపకం ఉంచుకోండి, ఇతరులు ఎవరైనా మీకు అపకారం చేస్తే అది మర్చిపోవాలి. ఇతరులు ఎవరైనా మీకు ఉపకారం చేస్తే అది జ్ఞాపకం పెట్టుకోవాలి. దానివల్ల ఏంటంటే మనకు కృతజ్ఞత వస్తుంది. ఇతరులు ఎవరైనా మనకు మంచి చేశారనుకుని అది మర్చిపోకూడదు. ఎక్కడో దాటించి నేను ఇంగ్లాండ్లో లండన్లో 18 రోజులు ఉన్నాను. ఇప్పుడు మీకు ఎలా చెబుతున్నాను అలాగే 4 మంచి మాటలు చెప్పాను. వాళ్ళు చివరి రోజున 18 రోజున ఇంగ్లీష్లో పొయ్యం రాస్తూ, ఇప్పుడు మాకు ప్రశ్న అంటే మీ రుణం నేను ఎలా తీర్చుకోగలవాను. అంటే 3 రోజులు రిట్రీట్ చేశారు అక్కడ. ఆ 3 రోజుల్లో వాళ్ళు ఏదో ప్రశ్నలు అడిగేవారు, నాకు తోచింది, నేను చెప్పగలిగేవాడిని. నాకెంత నాకు చేత కానీ ఎలాగే చెప్పలేను. నాకు చేతనైంది నేను చెప్పేవాడిని. చెప్తే వాళ్ళు అన్నారు, ఈ 3 రోజుల్లో మీరు మాకు చేసిన బోధ ఇప్పుడు నా ఆలోచన అంటే మీ రుణం ఎలా తీర్చుకోవాలి. అంటే ఇప్పుడు నాకు ఆశ్చర్యమైంది. అంటే వాళ్ళు గ్రాటిట్యూడ్, వాళ్ళ కృతజ్ఞతకి నాకు ఆశ్చర్యం కలిగింది. వాళ్ళు వైట్ పీపుల్ తెల్లవాళ్ళు. వాళ్ళ కృతజ్ఞతకి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అంటే మన కృతజ్ఞత అవసరం. అంటే కృతజ్ఞత ఉంటే మనకు లాభం ఏంటంటే ఈశ్వరానుగ్రహానికి పాత్రలు అవుతాం. అంటే ఈశ్వరానుగ్రహం లేకుండా ఈశ్వరుని యొక్క స్వరూపం మనం పొందలేము. ఈ జ్ఞాపకం పెట్టుకోండి, ఈశ్వరుని దయ లేకుండా, ఆయన అనుగ్రహం లేకుండా ఆయన స్వరూపాన్ని మనం పొందలేం. కొంతమంది ప్రతి చిన్న విషయానికి చింత పెట్టుకుంటారు, బాధ పెట్టుకుంటారు. ఎవరైనా కొంతమంది చిన్న మాట అంటే పడలేరు. అంటే మనం ఏదైనా మాటలు కూడా భరించగలగాలి. మీరు ఏదైనా అగౌరవాన్ని భరిస్తున్నారనుకోండి, అవమానాన్ని ఏదైనా భరిస్తున్నారనుకోండి, అది కూడా సాధనతోడు సమానం. ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు కొంతమంది స్తోత్రం చేస్తూ ఉంటారు, కొంతమంది విమర్శలు చేస్తూ ఉంటారు. అలా చేయండి. ఎవరి స్వభావాన్ని బట్టి వాళ్ళు మాట్లాడతారు, అది కూడా ట్రైనింగ్ గా మీరు తీసుకోండి. తర్వాత మనం ఇంకోటి చేయాలి, వ్యక్తి భావన సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. వ్యక్తి భావన సాధించుకుంటే దేహబుద్ధి నశిస్తుంది. దేహబుద్ధి నశించిన మరుక్షణంలో మనకు ఆత్మబుద్ధి కలుగుతుంది. మీరు ఈ ఆత్మవిద్యను సంపాదించడానికి, ఆత్మజ్ఞానాన్ని సంపాదించడానికి, మోక్షసిద్ధిని పొందడానికి మరి పెద్ద ఎక్కువ కష్టపడిపోక్కర్లేదు. మీరు డే టు డే లైఫ్ లో మనకు ఈగో సెన్స్ లేకుండా కామన్ సెన్స్ తోడు జీవిస్తే సరిపోదు. అంటే మనం చేతితోటి చేసే పనులు అహంభావన ఉన్నప్పుడు నోటితోటి మాట్లాడతాం. ఆ నోటితోటి మాట్లాడే మాటలో ఆ మాట ఇతరులకు చల్లదనం కలిగేయాలి, ఇతరులకు ఉపయోగపడాలి. ఈ అహంభావన దృష్టిలో పెట్టుకుని మట్టుకు ఆ మాట మాట్లాడకూడదు. అంటే నా తలంపు ద్వారా కానీ, నా ఆలోచన ద్వారా కానీ, నా చేత ద్వారా కానీ, నా మాట ద్వారా కానీ నా అహంభావం పెరిగే విధంగా ఉండకూడదు. అదే రమణ మహర్షి గారు చెప్తారు, మమకారం రెండు కారాలయ్యి, ఒకటి మమకారం, రెండు అహంకారం. ఈ రెండు కారాలయ్యి, మమకారం పోతే చిత్తశుద్ధి కలుగుతుంది, అహంకారం పోతే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఇప్పుడు మన అన్నం వండుతాం తెపాడాలి, ఆయన మూతేస్తాం, లోపల అన్నం ఉంటుంది, కానీ ఆ మూతం నుంచేప్పుడు లోపల అన్నం కనపడదు, ఉంటుంది లోపల అన్నం. నువ్వు మూత తీసేస్తే లోపల అన్నం ఉంటుంది. అదేవిధంగా నీ హృదయంలో దేవుడు ఉన్నాడు. ఈ అహంభావన అనే మూత, ఆ వ్యక్తి భావన అనే మూత, ఆ ఇండివిజువల్ లైఫ్, ఆ ఫాల్స్ ఐ, ఆ ఈగో సెన్స్, అది తీసే ఆ మూత తీసి ఓ పక్కన పెట్టు. అయితే ఆ వ్యక్తి భావం నువ్వు పోగొట్టుకోవడానికి, అహంభావన అనే మూత తీయటానికి నువ్వు తీయలేకపోతున్నావు. కారణం ఏంచేత? అహంభావన అనే మూత నీకు పెద్ద బంగారం కింద కనిపిస్తాను. ఈ బంగారాన్ని ఎక్కడ పాడు చేసుకుంటావు నీకు భయం వేస్తుంది. అది బంగారం కాదు, ప్రపంచంలో ఎందుకు పనికిరానిది అహంభావనే. ఆవు పేడ, గేది పేడ మెరుగు పొలంలో వేసుకుంటే 4 బస్తాలు పండుతుంది. అహంభావన కంటే మన ఇంట్లో ఉన్న పెంట మెరుగు, 10 బళ్ళు పెంట అయితే పొలంలో వేస్తే 4 బస్తాలు ఎక్కువ. అహంభావన వల్ల మనం ఏమీ సాధించలేదు, ఏమి సాధించడం, ఈ లోకంలో ఏమి సాధించడం, మరణానంతరం చీకటి లోకంలోకి వెళతాం. మరణానంతరం జీవితం లేదని మీరు అనుకోవద్దు. అంటే మూర్ఖుడు ఎవడంటే, వివేకం ఎవడికైతే లేదో, ఆ విచక్షణ జ్ఞానం ఎవడికైతే లేదో, ఏది మంచి ఏది చెడు, ఏది జ్ఞానము ఏది అజ్ఞానము, ఏది నిత్యము ఏది అనిత్యము, ఏది సత్యము ఏది అసత్యము అనేటువంటి వివేకం, ఆ విశేషణ ఎవడికైతే లేదు వాడు మూర్ఖుడు అని. ఇదే రమణ మహర్షి గారు చెప్పారు. కాలేజీలో చదువుకున్న వాడికి మూర్ఖత్వం ఉంటుంది, పొలంలో పనిచేసే వాడికి మూర్ఖత్వం ఉంటుంది. లోపల నీకు ఆత్మానుభవం కలగకపోతే చదువుకున్న వాడికి మూర్ఖత్వం ఉంటుంది, చదువులేని వాడికి మూర్ఖత్వం ఉంటుంది. అయితే చదువుకున్న వాడికి మూర్ఖత్వం ఉంటుంది, అదనంగా చదువు ఉంటుంది. మామూలుగా భౌతిక విద్యల వల్ల మనకి కేవలము ఈ మూర్ఖత్వం నశించదు. నువ్వెవడో నీకు తెలిసినప్పుడు, నీ హృదయంలో నిజం నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు, నీ హృదయంలో చావులేని వస్తువు నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు మూర్ఖత్వం నశిస్తుంది. కానీ అప్పటి వరకు మూర్ఖత్వం మనిషిని విడిచిపెట్టదు. మూర్ఖత్వంతో పెద్ద ప్రమాదం ఏంటంటే వాడికి తెలియదు, ఇతరులు చెబితే వాడు వినదు. వీడు మూర్ఖుడంటే వాడు సొంతంగా ఆలోచించుకోలేడు, వాడు సొంతంగా ఆలోచించుకోలేడు. పోయి ఇతరులు ఎవరైనా పెద్దలు చెబితే వాడు వినడం. అంచేది నీకు వివేకం పెంచుకో, ఆలోచన పెంచుకో, ఆలోచన పెంచుకో. అంటే సొంత ఆలోచన కనుక లేకపోతే నీ మూర్ఖత్వంలోంచి బయటికి పడలేవు. ఒక్క విషయం మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మనం మర్చిపోయే విషయాలు మర్చిపోవాలి, రిమెంబరెన్స్ లో పెట్టుకునే విషయాలు, జ్ఞాపకంలో పెట్టుకునే విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. శాంత చిత్తం గలవాడు అదృష్టవంతుడు ఈ లోకంలో. మీకు ఎంతో ధనం ఉందనుకోండి, మీ మనసుకి శాంతి లేదనుకోండి, మీరు అదృష్టవంతులు కాదు. మీకు ధనం తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, కానీ మనస్సు కనుక శాంతి లేకపోతే మీకు ఎంతగా ఏమీ ప్రయోజనం లేదు. దేహానికి ఆరోగ్యం ఎంత ముఖ్యమో మనస్సుకు శాంతి ఎంత ముఖ్యమో. అది ప్రియమైన కార్యం ఏది, నీకు ఇష్టమైన కార్యం ఏదంటే, ఈశ్వరుడి పట్ల అంటే శివుడి పట్ల, కృష్ణుడి పట్ల అంటే ఏదో నీ ఇష్ట దేవత, ఎవరొకరి పట్ల ఎవరైతే నచ్చితే ఆ ఇష్టమైన దేవుడి పట్ల నువ్వు ప్రీతి కలిగి ఉండు. అది ఏది విద్య అంటే, నీకేదైతే నీ హృదయంలో ఉన్న నిజాన్ని నీకేదైతే పొందింపజేస్తుందో అదే విద్య. అనేక విద్యలు ఉన్నాయి లోకంలో, కానీ కృష్ణుడు గీతలు ఏమని చెప్పాడంటే, ఆత్మవిద్యను నేను, ఆత్మజ్ఞానాన్ని నేను అన్నాడు. మానవుడు ఎప్పుడైతే తన హృదయంలో ఉన్న నిజాన్ని పొందాడో, తన హృదయంలో ఉన్న శాంతిని పొందాడో, తన హృదయంలో ఉన్న ఆనందాన్ని అనుభవేకి వైద్యం చేసుకున్నాడో, అప్పుడేమవుతుందంటే బాహ్యమైన పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, బాహ్యమైన సంఘటనలు మనకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా వాడు శాంతి చెదరు. ఇంచేతను వాడు శాంతి కోసం బయట ఉన్న వ్యక్తుల మీద కానీ మార్కెట్ మీద కానీ ఈ బాహ్యమైన విషయాల మీద కానీ వాడు ఆధారపడి ఉండడు. వాడికి దేహం ఉన్నా ఒకటే, దేహం ఊడిపోయినా ఒకటే, లోకం కనిపించినా ఒకటే, లోకం కనిపించకపోయినా ఒకటే, వాడు ఉండటమే ఉంటాడు. ఆ ఉండటం ఎలా ఉంటాడు? ఆనందంగా ఉంటాడు, జ్ఞానంగా ఉంటాడు, శాంతిగా ఉంటాడు. ప్రత్యర్థని ఇతరులు అనుగ్రహించాలని వాడు అనుకోక్కర్లేదు. వాడి ద్వారా అనుగ్రహం ప్రవహిస్తూ ఉంటుంది, వాడి ద్వారా శాంతి ప్రవహిస్తూ ఉంటుంది. శాంతి కిరణాలు, ఆ కాంతి కిరణాలు వచ్చి భూమిని తడుపుతూ ఉంటాయి, వర్షపు నీరు తడిపినట్టు. అంతేకాని వాడు సంకల్పం అక్కర్లేదు. వాడు నేను వీళ్ళందరినీ బాగు చేయాలి అనే సంకల్పం అక్కర్లేదు. నీకు అర్థం? అంతా తానే భేదబుద్ధి లేనప్పుడు, అంతా తానే అనుకున్నప్పుడు ఇంకా హెచ్చు తగ్గులు ఉండవు. వాడు ఏదైనా దానం చేస్తే నేను దానం చేశాను అనుకోడు, ఇతరులకు చేసింది కూడా తనకే చేశాను అనుకుంటాడు. రమణ మహర్షి గారు అన్నారు, ఇతరులకు చేసిందంతా నీకే వస్తుందని నీకు తెలిస్తే దానం అనుకో. స్టేట్ బ్యాంకులో మనం ఏదో డబ్బు వేసుకుంటాం, ఎందుకు ఇంకో వడ్డీ వస్తుందని, అంతే కదా. కానీ స్టేట్ బ్యాంకు దానం చేసేవాడు అనుకో. అలాగే ఇతరులకు నువ్వు ఏదైనా మంచి చేసావనుకో, అదంతా నీకే తిరిగి వచ్చేస్తుంది. ఆ విషయం నీకు అర్థమైతే అది నువ్వు దానం అనుకో. ఇతరులకు నేను ఏదో ఉపకారం చేస్తున్నాను, వాళ్ళు ఉద్ధరిస్తున్నాను కూడా అనుకో. ఆ సబ్జెక్ట్ నీకు అర్థమైతే ఒకటి రెండు విషయాలు మీరు మర్చిపోకండి. ఒకటి ఆలోచన, రెండు సబ్జెక్ట్. అంటే తాత్కాలిక విషయాలకి ఇది అక్కడి నుంచి పసుపు రాలుతుంది, ఇక్కడి నుంచి కుంకుమ రాలుతుంది, అక్కడి నుంచి ఏదో రాలుతుంది, ఈ గొడవల్లోకి వెళ్ళకండి. ఒకటి ఆలోచన, రెండు సబ్జెక్టు. ఇప్పుడు నేనే చెబుతున్నాను అనుకోండి, ఇందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు నిజం లేదు, ఈ మాటలు మనకు ఎంతవరకు ఉపయోగపడతాయి, ఉపయోగపడి మీరు సొంతంగా ఆలోచించుకోవాలి. అదే సొంత ఆలోచన ఎప్పుడు మనిషి విడిచిపెట్టకూడదు. ఎవరు చెప్పినా నేనే కాదు, ఎవరు చెప్పినా మీరు సొంతంగా ఆలోచించుకోవాలి. సొంతంగా ఆలోచించుకుని మీరు ఆచరిస్తే మీ సొమ్ము అవుతుంది. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అన్ని భోగములు మనకు ఎదురుకుండా ఉన్నప్పటికీ మన మనసులో వికారం రాకుండా చూసుకోవాలి, అది ముఖ్యం. అంటే అన్నిటికంటే మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం చాలా ముఖ్యం. దానికే గురువు యొక్క సహాయం కావాలి, ఈశ్వరుని యొక్క అనుగ్రహం కావాలి. అంటే గురువు యొక్క దయ లేకపోతే, ఈశ్వరుని యొక్క దయ లేకపోతే ఒక చిన్న వాసన నుంచి, ఒక చిన్న అలవాటు నుంచి మనం బయటపడలేం. ఈశ్వరానుగ్రహం లేదనుకోండి మనకి, గురువు అనుగ్రహం లేదనుకోండి, కనీసం ఒక సిగరెట్ కాల్చే అలవాటు నుంచి కూడా మనం బయటకు రాలేం. లాభం అంటే ఏమిటి అని ఆచార్యులు వారు అడుగుతున్నారు. ది గ్రేట్ ఆచార్య, ప్రథమాచార్య, మోక్షం రోజు మనం అందరం వెళ్తానికి ఆయనే మట్టి రోడ్డు పోసి, ఆ మట్టి రోడ్డు పైన మళ్ళీ కంకర పోసి, కంకర పైన కొంచెం సిమెంట్ కూడా పన్నారు. అంటే మనం ఇబ్బంది పడకుండా. ఈయన ఏమంటున్నారంటే, ఏది లాభం అంటే మనకి 20-10 రూపాయలు కలిసి వస్తే లాభం అనుకుంటాం. అది కాదు అయ్యా, ఆయన స్వప్నంతో సమానం. దేంతో సమానం? నీకు స్వప్నంతో సమానం అయ్యా. భౌతికంగా వచ్చే లాభాలనే పారమార్థిక లాభం, నిజమైన లాభం, నీ శరీరం మరణించినా నీకు కూడా వచ్చే లాభం అదేమిటంటే ఆత్మలాభం. లాభం ఒకటే, ఆత్మలాభం. అది ఎవరు? నువ్వే. ఆత్మ ఎవరు? నువ్వే. అది తెలుసుకుంటే సుఖపడతావు, తెలియకపోతే నీకు జన్మ జన్మలకి నేను దుఃఖం వెంటాడుతూ ఉంటాను. తెలిస్తే సుఖం, తెలియకపోతే దుఃఖం. అయితే నువ్వు ప్రాణాయామం చేస్తావు, అయితే సత్పురుషులు సహవాసం చేస్తావు, లేదా సద్గ్రంథ పఠనం చేస్తావు, లేదా తీర్థయాత్రలు తిరుగుతావు, నీ పద్ధతిలో నువ్వు సాధన చేసి నువ్వు ఏమి చేయాలి? ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం సంపాదించడానికి ప్రయత్నం చేయాలి. మనకి మనస్సు ఉంది, శరీరం ఒకటి ఉంది. లోపల నిజం మనకు తెలియపోయినా మన మనస్సు మనకు తెలుస్తుంది, మన శరీరం మనకు తెలుస్తుంది. ఈ శరీరాన్ని, మనస్సుని నువ్వు ఉపయోగించుకో. ఏమి తెలుసుకోవడానికి? నీ హృదయంలో చావులేని వస్తువుని తెలుసుకో, మరణం లేని వస్తువుని తెలుసుకుని, ఆ వస్తువుని తెలుసుకుని మరణ భయంలోంచి బయటకురా. ఇది బాగా అర్థం చేసుకోండి. నీకు నీ లోపలన్న అమృతత్వం నీకు తెలియటం లేదు, లోపలన్న బ్రహ్మము నీకు తెలియటం లేదు. అయితే నీకు శరీరం ఒకటి ఉంది, మనస్సు ఒకటి ఉంది. నీకు తెలుసున్న ఈ శరీరాన్ని, నీకు తెలుసున్న ఈ మనస్సుని రెండును ఉపయోగించుకుని నీ హృదయంలో బ్రహ్మమును తెలుసుకోవడానికి ప్రయత్నించు. కాలాన్ని వృధా చేయకు. వ్యర్థమైన చింతలతో, వ్యర్థమైన కర్మలతో, వ్యర్థమైన కోరికలతో మన కాలాన్ని పాడు చేసుకోకూడదు. మన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనం ఏదైనా పని చేస్తే ఈ లోకానికైనా ఉపయోగపడాలి, లేకపోతే మనం పరలోకంలో ఉన్నత స్థితిని పొందటానికైనా ఉపయోగపడాలి, లేకపోతే రాబోయే జన్మంలో మనం ఉన్నత స్థితి వెళ్ళటానికైనా ఉపయోగపడాలి. కొంతమంది ఎటువంటి పనులు చేస్తారంటే ఆ పనులు వాళ్ళకే ఉపయోగపడవు, వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడదు, సమాజానికి ఉపయోగపడదు. పోనీ దేవుని అనుగ్రహం వస్తుంటే అది అంటే మీరు పని చెయ్యండి, చేయొద్దంటాం లేదు, ఆ చేసి ఏదో తెలియకుండా చేయకండి, తెలిసి చెయ్యను. లెక్క చెయ్యండి, తెలియకుండా లెక్క మీరు ప్రారంభం, ఆ లెక్క ఎలా చెయ్యాలో తెలుసుకుని చెయ్యండి. మీరు పని చెయ్యండి, ఏ రకంగా పని చేస్తే మీరు బంధంలోంచి విడుదల పొందుతారో అది నేర్చుకుని అది తెలుసుకుని చెయ్యండి. అయితే నిజమైన లాభం ఏమిటంటే ఆత్మలాభం. ఏమి నిజమైన లాభం ఏమిటంటే ఆత్మలాభమే. అంటే మీరు ఆత్మానుభవం పొందితే మటుకే అది మీకు పెర్మనెంట్ గా ఉంటుంది, అది నిత్యమైన లాభం. అయితే అది మోహంలోంచి విడుదల పొందిన వాడిని, బ్రాంచిలోంచి విడుదల పొందిన వాడికి మాత్రమే ఆత్మలాభాన్ని సంపాదించగలదు. మనం దేవుడు అంటే వైకుంఠంలో దేవుడు ఉన్నాడు, కైలాసంలో దేవుడు ఉన్నాడు అని అనుకుంటున్నాం. వాళ్ళందరూ దేవతలు, వాళ్ళందరూ దేవతలు. నీ మనస్సు ఎంత నిజమో ఆ దేవతలు కూడా అంతే నిజం. కానీ నిజమైన దేవుడు ఎక్కడ గుళ్ళో లేడు. నిజమైన దేవుడు నీ హృదయ గుహలో, నీ ప్రాణముకు ప్రాణముగా, నీ మనస్సుకు మనస్సుగా ఉన్నాడు దేవుడు. ఆ గుళ్ళో ఉన్న దేవుడిని ఎందుకు పెట్టారంటే ఇంకా గుర్తు కోసం పెట్టారు. దేవుడు అనే వాడు ఒకడు ఉన్నాడు సుమా అని గుర్తు కోసం. నిజమైన దేవుడు ఎక్కడున్నాడు? మన హృదయంలోనే ఉన్నాడు. ఎలాగున్నాడు? అంతర్యామిగా ఉన్నాడు. మన దేహం యొక్క ప్రారంభాన్ని అనుసరించి ఆడిస్తున్నాడు. నీ మనోమూలంలోనే ఈశ్వరుడు ఉన్నాడు. ఎవడైతే తన మనస్సు యొక్క మూలాన్ని చూశాడో వాడి జ్ఞాని అవుతాడు, వాడి భక్తుడు అవుతాడు. ఈ బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మనస్సు అనగాలి, మనస్సు అనగాలి. మనస్సు అడిగితే వాడికి అంతర్దృష్టి కలుగుతుంది. వాడికి ఏం కలుగుతుంది? అంతర్దృష్టి. అంతర్దృష్టి కలిగిన వాడికి, అంతర్దృష్టి ఎప్పుడైతే కలిగిన వాడికి అంతర్ముఖత్వం వస్తుంది. అంతర్ముఖత్వం ఎప్పుడైతే వచ్చిందో వాడు మనస్సు తన ఆ మనస్సు తన మూలంలోకి ప్రయాణం చేస్తుంది. ప్రయాణం చేసి మనస్సు ఎప్పుడు నశిస్తుందంటే దాని మూలాన్ని అది చూసినప్పుడు మనస్సు నశిస్తుంది, కానీ లేకపోతే మనస్సు నశించదు. ఎవడికి మోక్షం వస్తుందంటే మనోనాశనమైన వాడికి మోక్షం వస్తుంది. లక్ష్మీ సంపన్నుడు ఎవడని? కొంతమంది ఎప్పుడు ఎంత ధనం ఉన్నా ఎప్పుడు ఏడుపు ముఖంతో ఉంటారు. ఎంత ధనం ఉంటే అంత, ఎంత ఉంటే అంత. ఎవడైతే సంతృప్తిగా ఉంటారో, కంటెంట్మెంట్ ఎవడికైతే ఉంటుందో వాడు లక్ష్మీ సంపన్నుడని. మీ దేహ ప్రారంభాన్ని బట్టి భగవంతుడు మీకు ఎంతైతే మీకు సంపదనిచ్చాడో ఆ సంపత్తోడు మీరు సంతృప్తిగా ఉంటే వాడు లక్ష్మీ సంపన్నుడు. కొంతమంది నిరంతరం అసంతృప్తితో ఉంటారు, వేదనతో ఉంటారు, రోదనతో ఉంటారు, ఎంత డబ్బున్నా విరితిగా ఉంటారు. అంటే వాళ్ళు కాదు లక్ష్మీ సంపన్నుడు. మీ దేహ ప్రారంధాన్ని బట్టి ఈశ్వరుడు మీ దేహ ప్రారంధాన్ని బట్టి ధనం ఎంత సమకూర్చాడో దాన్ని బట్టి మీరు నిత్యము సంతృప్తిగా ఉంటే వాడు లక్ష్మీ సంపన్నుడు. కేవలం కరెన్సీ కాగితాలు ఉన్నవాడు లక్ష్మీ సంపన్నుడు కాదు, సంతృప్తి ఉన్నవాడు లక్ష్మీ సంపన్నుడు అని ఆచార్యులు వారి ప్రశ్న అడిగి ఆయన సమాధానం చెప్తున్నారు. జీవించున్నా చనిపోయిన వాళ్ళతో సమానం ఒకటి కొంతమంది. వాళ్ళు ఎవరు అని ప్రశ్న ఆచార్యుల వారు. ఎవరంటే ఈశ్వరుని యొక్క ముఖ్యతత్వం ఏంటంటే బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం. ఆ ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని, ఆ బ్రాహ్మీ స్థితిని పొందటానికి ఎవరైతే ప్రయత్నము చేయరు, ఆ బ్రాహ్మీ స్థితిని పొందటానికి, ఆత్మజ్ఞాన సముపార్జనకి, బ్రహ్మజ్ఞాన సముపార్జనకి, హృదయంలో అమృతత్వాన్ని పొందటానికి ఎవరైతే ప్రయత్నం చేయటం లేదో, ఎవరైతే సాధన చేయటం లేదో, ఎవరైతే పురుషకార్యం చేయటం లేదో వాడి వాడి చచ్చిన వాడితో సమానమే. నడుస్తున్న శవం వాడి గురించి మాట్లాడొద్దంటున్నారు ఆచార్యులు. ఒక ఉపనిషత్తులో చెప్తారు, ఏమని చెప్తారంటే ఇతరుల డబ్బు మీదని మీరు అనుకోరు, మీ డబ్బు కూడా కొంత మీది కాదనుకుంటే సంఘంలో ఈ ప్రపంచంలో అనేక మంచి పనులు మీరు చెయ్యొచ్చు. ఎంత అందంగా చెప్పాడో చూడండి మహర్షి, ఎంత పొందికుందో, ఎంత అందముందో చూడండి. ఇతరుల డబ్బు మనదని మనం అనుకోం, ఇతరుల డబ్బు మందని మనం అనుకోం. అదేవిధంగా మీ దగ్గర ఉన్న ధనం కూడా కొంత మీది కాదనుకోండి, మీ ద్వారా లోకానికి ఎంతో మంచి జరుగుతుంది, దానివల్ల మీకు చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి వల్ల మీకు ఆత్మ జ్ఞానోదయం అవుతుంది. చిత్తశుద్ధి లేకుండా జ్ఞానం కాదు. కబుర్ల వల్ల, కాకరకాయల వల్ల చిత్తశుద్ధి కలగదు. కొంత ఏదో నిష్కామకర్మ, సెల్ఫ్లెస్ వర్క్ అది చేస్తే, కొంత ప్రాక్టికల్ గా మనం కొంత వర్క్ చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది. కేవలం కబుర్ల వల్ల మనం ఋషులు అవ్వలేం, పాండిత్యములు అవ్వలేం. అదే వేదం కూడా చెబుతుంది కదా, ధనం వల్ల కాని, పాండిత్యం వల్ల కాని, యశస్సు వల్ల కాని, సంతానం వల్ల కాని, ఈ భౌతికమైనటువంటి విషయాల వల్ల కాని నువ్వు అమృతత్వమును పొందలేవు. మరి ఎలా పొందుతావు? ఒక త్యాగం వల్ల మట్టుకే నీకు జ్ఞానం కలుగుతుంది. త్యాగం లేకుండా నువ్వు జ్ఞానివి కాలేవు. అదే వేదం చెప్పింది, అదే రామకృష్ణ పరమహంస కూడా రిపీటెడ్గా మనకు విసుగొచ్చేలా చెప్పాడు. త్యాగి కానివాడు జ్ఞాని కాలేడు. ఏది పాశం అంటే మమకారం. మమకారాన్ని మనం నాది అంటాం, అహంభావనని నేను అంటాం. నిన్ను పని బంధించదు, నిన్ను పని బంధించదు అయ్యా. ఆ పని నేను చేస్తున్నాననే తలంపు బంధిస్తాను. ఆచార్య వారు ఏం చెబుతున్నారంటే, నీ దుఃఖానికి కారణం అంటే నువ్వు ఆధ్యాత్మికంగా ఎప్పుడు నీకు గ్రోత్ ఉండదంటే, ఇప్పుడు ఈ స్తంభానికి మనం ఎవరైనా కట్టేశారనుకోండి, గట్టిగా మనం ఇక్కడి నుంచి కదలగలమా? కదలలేము. అంటే నువ్వు పూజలు చేసినా, జపాలు చేసినా, ధ్యానాలు చేసినా, విచారణ చేసినా, దేవాలయాల చుట్టూరు తిరిగినా, నదిలో మురిగినా, నీకు మమకారం ఉన్నంతకాలం ఆధ్యాత్మిక పురోగతి నీకు కలగదు. గ్రామంలో ఎవరు చనిపోయినా మనకు దుఃఖం రాదు, మన ఇంట్లో ఎవరైనా చనిపోతే మనకు దుఃఖం వచ్చేస్తుంది. దాని కారణం మమకారం. నీకు ఆ మమకారమే నిన్ను బంధిస్తుంది. నీకు దుఃఖ కారణం బయట లేదు అయ్యా, నీ లోపలే ఉంది. ఎలా ఉందంటే అహంభావన రూపంలో ఉంది, మమకారం రూపంలో ఉంది. రెండు కారాలయ్యి, ఒకటి అహంకారం, రెండు మమకారం. ఈ రెండు కారాలే. ఈ రెండు కారాలలోంచి నువ్వు విడుదల పొందినప్పుడు నువ్వు బ్రాహ్మణస్థితి పొందడానికి యోగ్యత సంపాదిస్తావు. స్వాములు వారు చూడండి ఎంత చిన్న చిన్న మాటలతోటి మనకు బోధిస్తున్నారు. ఒకేసారి మన మమకారం తగ్గించుకోలేకపోవచ్చు, ఒకేసారి మన అహంభావన తగ్గించుకోలేకపోవచ్చు. స్లోగా ఆశ్చర్యగా డే బై డే నెమ్మదిగా స్లోగా రెడ్యూస్ చేసుకుంటూ రా, తగ్గించుకుంటూ రా. రమణ మహర్షి గారు చెప్పారు, మమకారం పోతే చిత్తశుద్ది కలుగుతుంది, అహంకారం పోతే ఆత్మజ్ఞానం కలుగుతుంది. సారాతోటి ఏది సమానం అని ఆచార్యుల వారు ఇంకో మాట చెబుతున్నారు కూడా, సారాతోడు సమానం అటండి. సారా ఏ సారా తాగితే మొత్తం వస్తుంది మనిషికి. ఏమండి అలా సారా తాగకపోయినా మొత్తం వస్తుంది. ఆ మొత్తం ఎవరండి? భర్తకి భార్య మొత్తటండి, భార్యకి భర్త మొత్తటండి. వీరిద్దరు సారా తాగక్కర్లేదటండి. మామూలుగా సారా తాగితే మొత్తం వస్తుంది. కానీ ఇక్కడ స్వాములు వారు ఏం చెబుతున్నారంటే, ఇక భార్యకి మొత్తం ఎవరంటే భర్త, భర్తకి మొత్తం ఎవరంటే భార్య. సారా తాగకపోయినా మొత్తం వస్తుంది ఈ అనుబంధం వల్ల అని స్వాములు వారు చెబుతున్నారు. ఇక్కడ ఆచార్య స్వాములు వారు ఏమని చెబుతున్నారంటే, గురువు అంటే ఎవడో చెప్పమంటావా? నీ యొక్క హితము కోరేవాడు నీ గురువు. ఎవడైతే నీ క్షేమం కోరుతున్నాడో, ఎవడైతే నీ హితం కోరుతున్నాడో, ఎవడైతే నీ శ్రేయస్సు కోరుతున్నాడో వాడైనవయ్యా నీ గురువు అంటే. గురువు అంటే పరాయి వాడేం కాదు, గురువు అంటే మనకు పెద్ద బంధువు అనమాట. బిగ్ ఆస్టరేట్, మనకు ప్రతి జన్మలోనే తల్లిదండ్రులు ఉంటారు, ప్రతి జన్మలోనే బంధువులు ఉంటారు, ప్రతి జన్మలోనే శత్రువులు ఉంటారు, ప్రతి జన్మలోనే నైబర్స్ ఉంటారు, ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు. కానీ ప్రతి జన్మలోనే గురువు దొరకటం చాలా కష్టం. అంటే గురువు అంటే ఎవరు అనుకుంటున్నావేమో నువ్వు, నీకు పరాయి వాడనుకుంటున్నావేమో. నీ శరీరానికంటే, నీ ఇంద్రియాలకంటే, నీ హృదయంలో నివాసంగా అంతర్యామంగా ఉన్నాడేనోయా ఈశ్వరేనోయా గురువు. భగవాన్ చెప్తూ ఉంటారు, గురువు అన్నా ఆత్మ అన్నా ఈశ్వరన్నా ఒకటే, ఇవన్నీ పర్యాయ పదాలు. గురువు అన్నా ఆత్మన్నా చైతన్యమన్నా ఈశ్వరుడన్నా ఒకటేనవయ్యా, ఇవన్నీ పర్యాయ పదాలే. నువ్వు భగవంతుని ఆరాధించగా 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 నీ హృదయంలో ఉన్న ఈశ్వరుడే నిన్ను నియమించేవాడే. నీకు బోధించడం కోసం నీ ఆరాధన ఫలితంగా, నీ పుణ్య ఫలితంగా, నీ నిష్కామకర్మ ఫలితంగా, నీ జపజ్ఞానముల ఫలితంగా నీ హృదయంలో ఉన్న పరమేశ్వరుడే గురు రూపం ధరించి వస్తాడు అయ్యా నీకు. వాడు వేరు, వీడు వేరు కాదు. వాడు బయట నుంచి లోపల గెంటుతాడు, లోపల నీ ఈశ్వరుడు నేను లోపల గుంజుకుంటాడు అయ్యా. బయట గురువు చేసే పని ఉంది, లోపల గురువు చేసే పని ఉంది. వాడి వీడు వేరు అనుకోవద్దు అయ్యా నువ్వు. నీ పుణ్య ఫలితంగానే ఆ ఈశ్వరుడే గురు రూపం ధరించి వస్తాడు అయ్యా, నీకు బోధిస్తాడు, నీ క్షేమం కోరతాడు, నిన్ను వెంటాడుతాడు. నీకేదైనా బలహీనతలుంటే ఆ బలహీనతల నుంచి నేను విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తాడు. మందుని పేరు చెప్పి ఊరుకోడు, నీకోసం ఆ మందు కొంటాడు, కొనేసి ఊరుకోడు. నీ దగ్గరికి వస్తాడు, నీ ఇంటికి వస్తాడు, ఆ మందు నీ చేత నింగిస్తాడు, నీకు రోగం తగ్గిస్తాడు. వాడి గురువు చీటి రాసిచ్చాడు. నీ దగ్గర డబ్బులు లేకపోతే ఆ చీటి వాడే కొంటాడు, వాడే కొంటాడు. నేను నింగమని పొమ్మాడు, నువ్వు నిందుతున్నావు లేదు, ఇంటికి వచ్చి చూస్తాడు, ఆ బిడ్డలు మింగిస్తాడు. నిందించేసి గురు కూడా రోగం కూడా నీకు తగ్గిందో లేదో చూస్తూ ఉంటాడు, ఎంతవరకు తగ్గిందో లేదో చూస్తాడు అయ్యా. వాడు అయ్యా గురువు. ఎంత అందంగా చెబుతున్నారా చూడండి ఆచార్య స్వామి. మన బంధువులు మన స్నేహితులు ఉన్నారంటే ఆదివారం ఒకలాగా ఉంటారు, సోమవారం ఒకలాగా ఉంటారు, మంగళవారం ఒకలాగా ఉంటారు, పెట్టిన రోజున ఒకలాగా ఉంటారు, పెట్టిన రోజున ఒకలాగా ఉంటారు. ఎన్ని అవతారాలో చెప్పలేమండి. వీళ్ళ కదా వీళ్ళ గురువులు నిరంతరము. ఒకవేళ నువ్వు వాడి మీద ఊసిన, నీ గురువు మీద ఊసిన వాడు నిన్ను విడిచిపెట్టాడు. పులి నోట్లో పడ్డ మాంసపు ముక్కది. నువ్వు ఎక్కడికెళ్ళినా, ఒకవేళ నరకలోకానికి వెళ్ళినా, నీ కర్మానుసారం ఒకవేళ నువ్వు నరకలోకానికి వెళ్ళినా, నిన్ను రక్షించడానికి నరకలోకానికి వస్తాడు అయ్యా వాడు గురువు అంటాను. ఏమన్నా ఇప్పుడు మన దగ్గర నాలుగు పైసలు పోతే మన చుట్టాలు కూడా వారు ఎవరో మనకు తెలియదంటారు. ఈ లోకంలో చూస్తున్నామని మన దగ్గర పైసలు లేవనుకోండి, మన బంధువులు కూడా ఏమని వారు మాకు తెలియదు, వారు ఎవరో మాకు తెలియదు అంటారు. పైసలుంటే బంధువులు ఏ మనం చూస్తున్నాం కదా. లోకంలో గురువు అలా ఉండడు. గురువు అలా ఉండడయ్యా, నీ హితవు కోరుతూ ఉంటాడు, నీ క్షేమం కోరుతూ ఉంటాడు. నీ భౌతికమైనటువంటి విషయాలు, ఆధ్యాత్మిక విషయం, వీటి భౌతికమైన పురోభివృద్ధి అంటే ఆధ్యాత్మిక పురోభివృద్ధి కూడా చూస్తూ ఉంటాడు అయ్యా గురువు. అంతేకాదు పునర్జన్మ కారణాలు, పునర్జన్మ హేతువులు నీ లోపల ఏమున్నాయో అవి నీ కక్కించటానికి, నిన్ను నలిపి, నిన్ను కదిపి, నిన్ను కుదిపి, నిన్ను ఊపి నీ చేత ఆ వాసనలు కక్కిస్తాడు వాడికి గురువు. నీ హితము కోరేవాడివయ్యా, నీ శ్రేయస్సు గురువు అంటే ఎవడో పరాయి వాడు అనుకుంటున్నాయేమో. సర్వకాల సర్వావస్థలు ఈ శరీరం ఉన్నప్పుడే కాదు, ఈ శరీరం మరణించిన తర్వాత కూడా, నీకు కొత్త శరీరం వచ్చిన తర్వాత కూడా నువ్వు ఎక్కడున్నావో చూసుకుంటూ నీ శ్రేయస్సు కోరుకుంటూ నీ ముఖాన్ని ఇటు ఆత్మజ్ఞానం వైపు చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాడు, నేను వెంటాడుతుంటాడు. నీ జీవితం ఎప్పుడు టర్నింగ్ పాయింట్ తీసుకొస్తాడు, నీతోటి నడుస్తాడు, నీతోటి మాట్లాడతాడు, నీతోటి కూర్చుంటాడు, నీతోటి తింటాడు, నీతోటి తిని అన్ని పనులు చేస్తూ ఉంటాడు. కానీ నీ ఎక్కడికి నడపాలని డైరెక్షన్ ఇటు గురువు చూసుకుంటా ఉంటాడు. వాడే గురువు. ఆచార్యులు వారు అంటున్నారు, గురువు గురించి చెప్పాను, గురువు లక్షణాలు చెప్పాను, ఎవరు శిష్యుడు అని అన్నాడు. అంటే గురువు ఎందు భక్తి గలవాడు, ఎవడైతే తన గురువు పేరు చెప్పేది తన హృదయంలో ఆనందం కలుగుతుందో వాడే నిజమైన శిష్యుడు. మనం ఎన్ని జపాలు చేసినా, ధ్యానాలు చేసినా ఈశ్వరుడు పట్ల మనకు ఇష్టం లేదనుకోండి, ఆ వస్తువు మనకు లభించదు. ఈ జ్ఞాపకం పెట్టుకోండి. ఈ ఇష్టమైన మాట మీరు రాసుకోండి. మెకానికల్ గా చేయటం అనేది దీన్ని పొందలేము. తమిళ మనిషి గారు ఒక మాట చెప్తూ ఉన్నారు, ఇతరులు మీకు చేసిన ఉపకారాన్ని జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఇతరులకు చేసిన ఉపకారాన్ని మర్చిపోండి. ఇతరులు మనకు చేసిన ఉపకారాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుంటే మనకు వాళ్ళ పట్ల కృతజ్ఞత ఉంటుంది. దీర్ఘ రోగం ఏది, అన్ని రోగాల కంటే పెద్ద రోగం ఏమిటి అని ఆచార్యులు వారు అడుగుతున్నారు. శరీరం ఒక రోగం, ఆ శరీరానికి రోగాలు వస్తూ ఉంటాయి. అది శరీరమే ఒక రోగం, శరీరానికి ఇంకా మిగతా రోగాలు, చాలా రోగాలు వస్తూ ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా పెద్ద రోగం ఏది, పెద్ద రోగం ఏది అంటే మామూలుగా మనం ఈ మందులు వాడినా తగ్గిన రోగం ఏది అంటే పెద్ద రోగం ఏంటంటే సంసారం పెద్ద రోగం. ఆచార్య వారు ఏమంటున్నారంటే పెద్ద రోగం ఏంటి, సంసారం పెద్ద రోగం. సంసారం అంటే మీ భర్త మీ పిల్లలు కాదు. ఇక్కడ ఆచార్య వారు చెప్పి సంసారం ఈ భర్త పిల్లలు ఏంటంటే మన శరీరం పోతే వాళ్ళకి మనకు సంబంధం లేదు. సంసారం అంటే పుట్టటం చావటం, చావటం పుట్టటం, పుట్టటం చావటం, చావటం పుట్టటం. ఈ పుట్టుకులు చావులు, చావులు పుట్టుకులు ఇదే సంసారం. సంసారం అంటే నీ భర్త నీ పిల్లలు నీ మామగారు నీ అత్తగారు కాదు. సంసారం అంటే శరీరం పోయినప్పుడు వాళ్ళు ఎలాగ పోతారు, అది కాదు సంసారం అంటే. ఈ జన్మ మరణాలలోంచి ఇది పెద్ద రోగం. అది మరణించటం జన్మించటం అనేది పెద్ద రోగం. అది 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 సంసారం అంటే. రమణ మహర్షి గారు ఏం చెప్పారంటే నీ అహంభావనే సంసారం అన్నాడు. నీకు లోపల అహంభావం ఉంటే సంసారం ఉంది, అహంభావం లేని వాడికి సంసారం ఏంటన్నాడు. అది ఎట్టి భావన లేని వాడికి ఆ ఇండివిజువల్ ఐ, పర్సనల్ ఐ, ఫాల్స్ ఐ, ఆర్టిఫిషియల్ ఐ, ఆ కృత్రిమం ఏం లేని వాడికి సంసారం ఏమిటి అన్నాడు. వాడు తెల్లబట్టలు ధరించినా ఎర్రబట్టలు ధరించిన ఆత్మ విద్యాధించిన వాడికి ఇంకా వాడికి సంసారంతో పనేమంట. వాడికి సంసారం ఏంటి, ఆత్మానుభవం పొందిన వాడికి, ఆత్మజ్ఞాన సంపార్జన చేసిన వాడికి వాడికి సంసారం ఏంటి, వాడికి సంసారం లేదు. ఈ సంసార కారణం బయట లేదు అయ్యా, సంసార కారణం నీ లోపల ఉంది. అది ఎలా ఉందంటే అహంభావన రూపంలో ఉంది, దాంట్లోంచి విడుదల పొందాలి. అదే పెద్ద రోగం. అన్ని రోగాల్లోకి సంసారమే పెద్ద రోగం అయ్యా. అందులోంచి విడుదల పొందటానికి నువ్వు నిరంతరము ప్రయత్నం చేయాలి. అంటే మీ ఇంట్లో వ్యక్తిని విడిచిపెట్టేసినంత మాత్రం చేత నీకు జ్ఞానం వచ్చేదు. ఈ సంసార కారణం నీకు లోపల ఉంది, అది వ్యక్తి భావన, అహంభావన. దాంట్లోంచి విడుదల పొందితే నీకు ఇంకా సంసారంతో పని లేదు. ఇక్కడ ఆచార్య వారు ఏం చెప్పారంటే లోకము లోకముగా నిజం కాదు, బ్రహ్మముగా నిజం. కుండ కుండగా నిజం కాదు, మట్టిగా నిజం. గొలుసు గొలుసుగా అనడం కాదు, బండారంగా అనడం. ఇక్కడ ఆచార్యులు వారి టెక్నిక్, ఇక్కడ ఎంతో మంది బహుశా మహాత్ములు కూర్చుని వచ్చి ఇక్కడ టెక్నిక్ అర్థం చేసుకోండి స్వాములు వారిది. అంటే లోకము లోకముగా నిజం కాదు, బ్రహ్మముగా నిజమే. కొండ కొండగా నిజం కాదు, మట్టిగా నిజమే. అయితే ఇక్కడ ఆచార్యులు వారు అలాగే ఎందుకు చెప్పారంటే, ఒక రహస్యం, ఈ రహస్యం మీరు గుండెలో దాచుకోండి. మీరు లోకం నిజం 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 అనుకుంటా ఉంటారనుకోండి, మీ మనస్సు లోపలికి వెళ్ళదు, మిమ్మల్ని రంపం పెట్టి కోసేసిన. జపం చేయాలన్నా ధ్యానం చేయాలన్నా మీ మనస్సు బయటకు వచ్చేస్తాంటే మీకు ఇంకా ధ్యానం ఎక్కడ చేస్తారు? ధ్యానం చేయకపోతే మీకు వాసన ఎక్కడ నశిస్తుంది? మీకు సమాధి స్థితి ఎందుకు ప్రాక్టీస్ చేయకున్నారు ఆచార్యుల వారు? మీకు వాసన నశించడానికి కదా. నువ్వు పునర్జన్మలైన స్థితికి ఎదిగి రావాలి కదా. నువ్వు లోకం నిజం లోకం నిజం అలా అనుకుంటాంటే నీ మనస్సు నీకు అంతర్దృష్టి కాదు. ఆచార్యుల వారు ఏమో ది గ్రేట్ ఆచార్య నేను స్వాములు వారు ఏమంటున్నారంటే, నువ్వేం చేస్తావంటే లోకాన్ని ఎక్కడికి పోదు, ముందు నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు లోకాన్ని చూడు. ఎవరు? బ్రహ్మనే. అప్పుడు నీకు లోకం ఎలా కనిపిస్తుంది? బ్రహ్మంగానే కనిపిస్తుంది. అప్పుడు లోకం నిన్ను బంధించదు. కానీ లోకాన్ని లోకంగా చూసావా? నువ్వు నిన్ను బంధించి తీరు. ముందు బంధించి తీరుతుంది నీ పునర్జన్మ. నువ్వు ఎన్ని సాధనలు చేసినా ఎన్ని జపాతపాలు చేసినా నీ మనసుకి అంతర్దృష్టి రాదు. అంతర్దృష్టి లేకపోతే అంతర్ముఖత్వం కలగదు. అంతర్ముఖత్వం లేకపోతే ఆత్మజ్ఞానం కలగదు. నీ లోకం నిజం నిజం అనుకుంటే నీ మనసు బయటకు వచ్చేస్తుంది. కానీ లోపలికి ఎంత కష్టపడి తూలికెళ్లాలన్నా మనసును లోపలికి త్వరలేం అంటున్నారు మన స్వాములు వారు, ది గ్రేట్ ఆచార్య. చూడు చూడు ఏమంటున్నారు స్వాములు వారు, లోకం ఎక్కడికి పారిపోదు. చూడు ముందు నిన్ను నువ్వు చూసుకో. నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు లోకాన్ని చూడు. అప్పుడు లోకం నిన్ను నువ్వు చూసుకుంటే నువ్వు బ్రహ్మం అని తెలిసాక లోకం కూడా నీకు బ్రహ్మముగానే కనిపిస్తుంది. బ్రహ్మముకి భిన్నంగా లేదు. అప్పుడు దేహం లోపల నేనున్నాను, నాకు బయట ప్రపంచం ఉంది అనే దేహబుద్ధి నీకు నశిస్తుంది. దేహబుద్ధి నశిస్తుంది, బ్రహ్మమే నీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది. లోకాన్ని చూడు, లోకాన్ని చూడు, ముందు నిన్ను నువ్వు చూసుకో. లుక్ విత్ఇన్ నో థైసెల్ఫ్. నిన్ను నువ్వు చూసుకున్నాక లోకాన్ని చూడు. అప్పుడు లోకం లోకంగా కనపడదు, నీకు బ్రహ్మముగానే కనిపిస్తుందయ్యా. అప్పుడు నీకు ప్రేమల గొడవ, దోమల గొడవ, ఏగల గొడవ ఉండదవయ్యా అంటున్నారు స్వాములు వారు. 100 రూపాయలు పెట్టి ఎక్కడో చెరువు తగ్గించటం, దానికి 100,000 రూపాయలు ప్రచారం. వాడు చేసిన పని అందరికీ తెలిసిపోవాలి, అది ప్రేమ. నిన్ను నువ్వు చూసుకో, అప్పుడు నీ లోకాలకి నువ్వు ఉపకారం చెయ్యాలి. నువ్వు అనుకోక్కర్లేదు, నీ ఉపాధి ద్వారా లోకానికి ఎంతో మేలు జరుగుతుంది. నీ అందరికీ ఉపకారం చేయాలి, నువ్వు అనుకోక్కర్లేదు, నీ ఉపాధి ద్వారా లోకానికి ఎంతో మేలు జరుగుతుందో అయ్యా అని స్వాములు వారు అంటున్నారు. ఈ స్వాములు వారే కనుక ఈ ఎర్త్ మీదకి రాకపోతే, ఈ ప్లానెట్ మీదకి రాకపోతే, ఎన్ని ఉపనిషత్తులున్నా, ఎంత భగవద్గీత ఉన్నా, ఎన్ని వేదాలున్నా అర్థాలు ఎవరికి తెలిసి ఉండేవి కాదు. స్వాములు వారు వచ్చి వాళ్ళకి తాత్పర్యం రాసి, వాళ్ళకి అది శబ్దానికి అర్థం చెప్పి చెప్పి ఇంటికాడ కూర్చోకుండా దేశం అంతా పర్యటన చేసి ప్రచారం చేసి ఆయన చెప్పి ఆయన రాసిందని అర్థం చెప్పి భాష్యాలు రాసి ఇన్ని చెప్పినప్పటికీ సామాన్యమైనటువంటి భక్తులకు అర్థం కాదేమో ప్రకరణ గ్రంథాలు రాసి ఎంత చేశారు స్వాములు వారి బాధకి. ఈ భగవద్గీత ప్రచారం ఎక్కడొచ్చింది? పూర్వం ప్రచారం లేదు. ఆ శంకరాచార్య వారు వచ్చాకే దానికి కామెంటరీ రాశాక ప్రచారం వచ్చింది. ఉపనిషత్తులకి శంకరాచార్య వారు కామెంటరీ రాశాకే ప్రచారం వచ్చింది. తర్వాత ఆ మాట వారు చెప్పింది, ఆ మాట అది కాదని ఇది కాదని అక్కడని ఇక్కడని అక్కడ పులిచిటాబ్ కాదని ఇక్కడ కామా కాదని తర్వాత 100 మంది చెప్పారు. అది వేరే విషయం. మొట్టమొదటి రోడ్డు ఫారం చేసి మనం నడవటానికి యోగ్యత కలిగించింది స్వాములు వారు. ఇప్పుడు మీ రంగులు వేరు, నా రంగు వేరు, మీ బుద్ధి వేరు, నా బుద్ధి వేరు, కానీ మృగంలో మటుకు మనం సమానంగా ఉన్నాం. అది ఒకటే నిజం. మీ బాడీ కలర్ వేరు, నా బాడీ కలర్ వేరు, మీ గుణాలు వేరు, నా గుణాలు వేరు, మీ రెండో తేడాలు ఉన్నాయి, కానీ మనం మృగంలో ఒకటిగానే ఉన్నాం. అది నిజం అయ్యా, దాన్ని పట్టుకో. పొందవలసింది దానికి చావు లేదు, దానికి చావు లేదు. మనం శరీరాల్లో తేడాగా ఉన్నా, రంగుల్లో తేడాగా ఉన్నా, విద్యలో తేడా ఉన్నా, ధనంలో తేడాగా ఉన్నా, హృదయంలో మటుకు ఒకటిగానే ఉన్నాం. హృదయంలో మటుకి ఒకటిగానే ఉన్నాం. అంచేత నువ్వు ఆ విచక్షణ, ఆ డిస్క్రిమినేషన్, ఆ వివేకం అది పెంచుకోవయ్యా. నీకు బండతనంగా ఆత్మజ్ఞానం రాదు. బండతనంగా మటుకి ఆత్మజ్ఞానం కాదు, నీకు వివేకం కావాలి. వివేకం లేకపోతే నీ హృదయం యొక్క లోతుని పెరగవు. అదే నీకు వివేకం పెంచుకోవాలి. ఇది సత్యం, ఇది సత్యం కాదు, ఇది నిత్యం, ఇది నిత్యం కాదు, ఇది మనకు ఉపయోగపడుతుంది, ఇది ఉపయోగపడదు, ఇది గింత, ఇది పొల్లు అని సొంతంగా ఆలోచించుకోవాలి. ఆ వివేకాన్ని పెంచుకోవయ్యా అని స్వాములు వారు అంటున్నారు. ఎందుకు? ఈ సంసార రోగం తగ్గటానికి, కాలక్షేపానికి కాదు, ఈ సంసార రోగం తగ్గటానికి. ఇంకేమంటున్నారంటే, మనం అందరం వస్తువులు పెట్టుకుంటున్నాం మెల్లో, ఈ అన్ని వస్తువుల కంటే మంచి వస్తువు ఏది అని. మన మెడలో వస్తువులు పెట్టుకుంటున్నాం కదండి, మన మెడలో వస్తువులు ధరిస్తున్నాం కదా, ఆభరణాలు ధరిస్తున్నాం కదా, అన్ని వస్తువుల కంటే మంచి వస్తువు ఏంటంటే క్యారెక్టర్ శీలం. అన్ని భూషణముల కంటే అన్ని వస్తువుల కంటే ఏది మంచి వస్తువు అంటే, ఏది మంచి భూషణం అంటే శీలం క్యారెక్టర్ కలిగి ఉండాలి. శీలము కలిగి ఉండాలి అంటే నువ్వు ఆలోచించే ఆలోచన, చెప్పే మాట, చేత్తోడు చేసే పని మూడు నిదానంగా ఉండాలి. కృత్రిమ జీవితానికి అలవాటు పడకూడదు. కృత్రిమ జీవితానికి అలవాటు పడకూడదు. కొంతమంది మూడు పూట్ల అన్నం తిని ఏదో రోజు ఒక అట్టిపండి తిని కాలక్షేపం చేస్తున్నా ఉంటారు. ఏంటో మాటలు అర్థం కాదు. మూడు పూట్లు తింటారు అన్నం, తప్పే లేదు వాళ్ళు ఆకలిస్తే తినొచ్చు. కానీ వాళ్ళు చెప్పి ఎలా చెబుతారు, ఏదో ఒక అట్టిపండి తింటున్నా ఉండే, ఏదో అరక పాలు పుచ్చుకుంటున్నాడు. అది కాదు ఇప్పుడు ఇది ఇక్కడ చెప్పింది. నువ్వు నీ మూడు నిదానంగా ఉండాలి. ఏముందని నీ మాట, నీ చేత, నీ తలంపు, నీ ఆలోచన, ఈ మూడు నిదానంగా ఉండాలి. అయ్యా వంకర బుద్ధి లేకుండా చూసుకో. నీకు నీ బుద్ధిలో వంకర ఉంటే అది నిదానం చేసుకో. వంకర ఉన్నంత మాత్రం చేత కంగారు పడకట్లు బాగు చేసుకో. శరీరానికి రోగం వచ్చిన చేత కంగారు పడక దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించి. అలాగే నీ బుద్ధిలో రజోగుణ వికారాలు ఏమైనా ఉంటే వంకర బుద్ధిలో వంకరలు ఉంటే సరి చేసుకోవడానికి ప్రయత్నించి. కూర్చుని బాధపడకు, సాధన చేసి నువ్వు దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. అంచేత నువ్వు శీలాన్ని పోషించుకోవాలి. ఏం పోషించుకోవాలి? క్యారెక్టర్ని. నువ్వు శీలాన్ని పోషించుకోవాలయ్యా. అది నిజమైన భూషణం. అది నిజమైన భూషణం. నువ్వు క్యారెక్టర్ని పోషించుకోవాలయ్యా. అంచేత నిర్మలమైన తీర్థమేది? మనం గంగానదిలో తెలిపి స్నానం చేస్తాం, గోదావరిలోకి వెళ్లి స్నానం చేస్తున్నాం, బ్రహ్మపుత్రలోకి వెళ్లి స్నానం చేస్తున్నాం, కృష్ణానదిలోకి వెళ్లి స్నానం చేస్తున్నాం. ఇలా స్నానాలు చేస్తున్నాం కదా, నదిలోకి వెళ్లి స్నానం చేస్తున్నాం కదా. నీ శాంతచిత్తం, నీ మనస్సు నిర్మలంగా ఉంటే నీ అంతఃకరణము, నీ అంతఃకరణము, నీ లోపలన్న పనిముట్టు, నీ లోపలన్న పనిముట్టు అంటే మనస్సు, నీ లోపలన్న పనిముట్టు నిర్మలంగా ఉంటే, నిదానంగా ఉంటే, నిశ్చలంగా కనుక ఉంటే అదేమిటి అంటున్నారు ఇక్కడ? అది నిజమైన తీర్థం, అది గంగ. నీ లోపలన్న అంతఃకరణం, నీ లోపలన్న కరణం పనిముట్టును చూశావు. నీ లోపలన్న మనస్సు అనే పనిముట్టు ఉంటుంది నీ దగ్గర. ఆ మనస్సు నిర్మలంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి, అది దోషరహితంగా ఉండాలి. అది నిజమైన తీర్థం. ఆ గంగానది జలాలు నిజమైన తీర్థం అనుకుంటున్నావు. నీ అంతఃకరణంలో దోషం లేకుండా ఉంటే నిజమైన తీర్థం. మనం నదిల్లో స్నానం చేస్తే మనకు పుణ్యం వస్తుంది అనుకుంటాం. కొంతమంది ఆ నిర్మలమైన అంతఃకరణంలో ఉన్నారు, నదిలో తెలి స్నానం చేస్తే నదికి పుణ్యం వస్తుందట. వాళ్ళు వచ్చి ఈ భూమి మీద తిరిగి వెళితే ఈ ఎత్తంత పవిత్రమవుతుందట. ఇదంతా పవిత్రమైన తపోగుణం అయిపోతుంది. ఈ లోకంలో చెయ్యింపదలేనివి ఏమిటి? అది రామకృష్ణ పరమహంస గారి జీవితం పొడిగినా చెప్పిన కామిని కాంచనములు. రామకృష్ణ పరమహంస గారి జీవితం అంతా కూడా బోధించినది అది. అంటే మానవుణ్ణి ఎక్కువ ఈ రెండే బంధిస్తాడు. శ్రవణం చేయదగినదేంటి? మనం ఏం చేస్తామంటే ఉపయోగం లేని మాటలన్నీ వింటాం. అది మనకి యహానికి పనికిరావు, పరానికి పనికిరావు. మన వ్యక్తిగతంగా మన అభివృద్దిలోకి, మన ఉజ్వలమైన భవిష్యత్తులోకి ప్రవేశించడానికి పనికిరావు. ఇప్పుడు ఏం చెబుతున్నారంటే ఆచార్యుల వారు ఏం చెబుతున్నారంటే, గురువు చెప్పేటప్పుడు మటుకి శృణు, శ్రద్ధగా విను. మనస్సును ఎక్కడో పెట్టి చెవులు ఎక్కడ పెట్టడం కాదు. మనస్సును ఎక్కడో పెట్టే గురువు చెప్పేది చెవి ద్వారా నువ్వు అందుకుని మనస్సును పట్టించుకో. శ్రద్ధగా విను. విను అంటే గురికి విను ఊరుకోవడం కాదు, నువ్వు మనస్సును పట్టించుకోవాలి, దాన్ని రాపాడించుకోవాలి, దాన్ని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయాలి. గురువు చెప్పింది వినవచ్చు, తర్వాత వేదం చెప్పింది వినవచ్చు. అంటే గురువు చెప్పిన మాటని, పెద్దలు చెప్పిన మాటలని, జ్ఞానులు చెప్పిన మాటలని వారిని సేవించి వారు చెప్పిన మాటలు శ్రద్ధగా శ్రవణం చేయవయ్యా. అవి శ్రవణ యోగ్యములు. ఎంత ముద్దిగా చెబుతున్నారో చూడ ఆచార్యుల వారు. నువ్వు వినరాని మాటలు వినకు. శ్రవణం చేయడానికి ఏ విషయాలైతే యోగ్యంగా ఉన్నాయో ఆ మాటలనే శ్రవణం చేయవయ్యా అంటున్నారు స్వాముల వారు. శ్రవణ యోగ్యములు ఉపనిషత్తులు చెప్పిన మాటలు, గురువు చెప్పిన మాటలు శ్రవణ యోగ్యములు అయ్యా. నువ్వు శ్రవణం చేయడానికి తగిన మాటలు అవి. ఏ వాక్యానికైతే యోగ్యతుందో, ఏ శబ్దానికైతే యోగ్యతుందో అదే శ్రవణం చెయ్యి అని స్వాములు వారు అంటున్నారు. అంటే శాస్త్రం మన హితవు కోరి చెబుతున్నది. ఒకవేళ నీకు హితవు అవటం లేదంటే హితవు చేసుకో. స్వాములు వారు చెబుతున్నారు, పెద్దలు చెప్పిన మాటలు, గురువు చెప్పిన మాటలు, శాస్త్రం చెప్పిన మాటలు హితవు కావటం లేదనుకో, హితవు చేసుకో. ఎందుకు ఆచార్య వారు చెప్పింది? చూడకూడని విషయాలు చూడకు, వినకూడని విషయాలు వినకు, ఆలోచించడానికి పనికిరాని విషయాలు ఆలోచించకు. నీ మెదడులాంటిది చోటవకు. ఏదైతే శ్రవణ యోగ్యమో దాన్ని శ్రవణం చెయ్యవయ్యా అంటున్నారు స్వాములు వారు. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ,
ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.